चिन्ताहीनं हृदि चिन्तयामि ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय राइट चेप्पंडि
ॐ ॐ श्री नान परमात्मने नमः ॐ नमो भगवते श्रीरमणाय మీ మీ సత్సంగ్ కోసం మేము అవైటింగ్ అండి, బికాజ్ దిస్ ది ఫస్ట్ టైం వి ఆర్ డూయింగ్ ఫ్రమ్ అ మెంబర్ రమణ కేంద్రం.
బట్ ఐ యామ్ స్టిల్ ఐ యామ్ బిట్ నర్వస్ ఇన్ ఫ్యాక్ట్ యు నో
నా ఐ
యామ్ యెట్ టు గెట్ టు నో అబౌట్ ది ఆడియన్స్ అండ్ దెన్ ఎనీవే ఐ యామ్ ఓన్లీ పుట్టింగ్ ఇట్ వెరీ లైట్లీ. ఓకే
యా బేసిక్ గా మేము అంటే గురుగారు మా గురుగారు నాన్నగారు తెలుసు కదండి మీకు. సో ఏంటంటే ఈ కరోనా సీజన్ స్టార్ట్ అయ్యాక యాక్చువల్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ టీచర్స్ అనమాట, ఐ మీన్ హూవర్ ట్రైన్డ్ టు డూ సత్సంగ్స్, అండ్ నాన్నగారు ఉన్నప్పటి నుంచే కూడా లైక్ అన్ని చోట్ల కూడా సత్సంగాలు జరిగేవి. మనకి రమణ కేంద్రంలో ఎలా జరుగుతాయో అలాగా నాన్నగారు డివోటీస్ అన్ని ఊళ్ళల్లోని ఒక 3-4 మెయిన్ ప్లేసెస్ లో సత్సంగాలు నడుపుతూ వస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో, గత 20-25 ఇయర్స్ నుంచి కూడా. అంటే నాన్నగారు అలా ట్రైన్ చేశారండి, ట్రైన్ చేశారు. స్పెసిఫిక్ గా ట్రైన్ చేశారు ఎందుకు అంటే సబ్జెక్ట్ కరెక్ట్ అంటే ఆయన రిపీటెడ్ గా ఆయన లైఫ్ పొడుగున ఆయన రిపీటెడ్ గా చెప్పింది ఏంటి అంటే ఈ పూజలు పునస్కారాలు లేకపోతే రిలీజియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంటే, ఐ మీన్ చేసేవాళ్ళని ఎప్పుడు ఖండించలేదు చేయొద్దని అనలేదు, కానీ ఆయన చెప్పేది ఏంటి అంటే సబ్జెక్ట్ ప్రధానం, అంటే మనం ఏది ఎందుకు చేస్తున్నామో తెలిసి చేయడం ఇంపార్టెంట్.
ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటి మనం వదిలేయచ్చు, కానీ వదలడానికి మనకి మనసు ఒప్పదు, ఎందుకంటే మనం మొట్టమొదటి నుంచి ఆచారం అది అలవాటు అయిపోయింది. నెంబర్ 2 మనం చేయకపోతే మన వాడు మనకి మన పిల్లలు మన వాడు చేయరు.
అవునండి, అవును.
అందుకని నా ఉద్దేశం ఏంటంటే అలాగని నాన్నగారిని ఫాలో అవ్వడం లేకపోతే రమణ మహర్షిని ఫాలో అవ్వడం కాకుండా మనం ఏం చేయాలంటే ముందర మన సంతతి కూడా దీంతో రావాలి, పిల్లలు మనవలు దానికి మనం నేర్పించవలసి వస్తుంది. నువ్వు ఇలా చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలి, పొద్దున్నే సాయంకాలం దీపం పెట్టాలి, లేకపోతే ఒక ఏదో పద్యం చదువుకోవాలి, ఒక రామనామ జపం ఇవన్నీ అలవాటు చేస్తే దాని తర్వాత దే పిక్ ఇట్ అప్. దానికోసం మనం చేయవలసి వస్తుంది, నాట్ ఫర్ అవర్ సేక్.
అవునండి. అంటే అంటే ఎందుకు చేస్తున్నాం అనేది ఆయన వివరంగా చెప్పేవారనమాట. అంటే ఏది చేసినా కూడా మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అండ్ ఎలా ప్రార్థించి చేయాలి చేసేది. అంటే గిరి ప్రదక్షిణ, ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్ కోసం గిరి ప్రదక్షిణ ఉందనుకోండి, గిరి ప్రదక్షిణ నువ్వు ఏదో కోరుకుని చేసింది వేరు, ఏమి కోరుకోకుండా చేసింది వేరు. సో ఆ కాంటెక్స్ట్ లో, ఆ కాంటెక్స్ట్ లో చెప్పేవారు అన్నమాట.
కానీ దానికి ఇంకో చిన్న పాయింట్ కూడా ఉంది, ఏదైనా కోరికతోటి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నాళ్ళైతే గురు ప్రదర్శన చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటారు, అన్నాళ్ళు గిరి ప్రదక్షిణ అయిన తర్వాత వాళ్ళు కోరుకున్న కోరిక కూడా డ్రాప్ అయిపోతుంది. అందుకని ఏం కోరిక లేకుండా అంతా అరుణాచలేశ్వరునికి అని అర్పించేసి గిరి ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం.
అంటే రెండు చెప్పేవారండి. ఎలా అంటే నువ్వు కోరుకుని చేస్తే నువ్వు కోరుకున్నది తీరుతుంది, కోరుకునేది అంటే కోరికలు తీర్చే కొండని కూడా పేరుంది కదా ఆయనకి
అరుణాచలేశ్వరం.
నువ్వు కోరికతో నువ్వు చేస్తే నీ కోరిక తీరుతుంది. అయితే అంటే ఆయన చిన్నపిల్లలకు చెప్పినట్టు ఎలాగ ట్రైనింగ్ ఇస్తూ వచ్చారంటే, అంటే ఒకవేళ నిజంగా మనకి కోరిక లోపల ఉన్నా ఆయన చెప్పిన విధానం ఎలా ఉండేది అంటే, నువ్వు కోరుకుంటే కోరుకున్నది మాత్రమే ఇచ్చి వదిలేస్తాడు, నువ్వేమీ కోరుకోకపోతే నీకు ఏది అవసరమో అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. అన్ని ఇచ్చి ఆయన స్వరూపం ఇస్తాడు.
అది అది ఓకే. కానీ అక్కడి నుంచి ఈ పరంపర కొనసాగాలని, ఈ సత్సంగాలని అప్పటి నుంచి అది అలాగే కొనసాగుతూనే వచ్చాయి వస్తున్నాయి అన్నమాట. అది పరంపర, ట్రెడిషన్ హ్యాస్ టు కంటిన్యూ.
అండ్ ఆయన దీనికి చాలా చాలా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు సత్యనారాయణ గారు. ఎందుకు అంటే, అంటే చాలా చాలా ఇంపార్టెన్స్, అంటే ఈ విషయం నేను స్పెసిఫిక్ గా ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆయన ఒకటే చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, మఠాలకు వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళండి. అంటే భగవద్గీత, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు అనుకోండి, ఎవ్రీ సండే చర్చ్ లో వాళ్ళకి గాస్పెల్ చదువుతారు. ఓకే, ఇప్పుడు ముస్లింస్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఖురాన్ వాళ్ళు ఆల్మోస్ట్ రోజు చదువుకుంటారు. మనకి హిందువుల్లో ఏంటంటే ఎక్కువ టెంపుల్ గోయింగ్, టెంపుల్ యాక్టివిటీస్ తప్ప మనకి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు అనేది, అంటే టీచింగ్కి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వటం లేదు. సో టీచింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి టీచింగ్ విడిచిపెట్టకూడదు.
దాని కారణం కూడా పెద్దవాళ్ళే, మనమే మనం మనం ఇంట్లో కూర్చొని చేస్తూ ఉంటే వాళ్ళకే అలవాటు వస్తుంది. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు.
అందుకు నాన్నగారని పేరు బిరుదు పొంది ఆయన మాత్రం అది చేయించారండి.
గుడ్.
అంటే శ్రవణం చేయించారు, నిరంతరం శ్రవణం చేయించారండి, చేయించారు. అండ్ అంటే ఎలా జీవించాలి అంటే మానసికంగా మనం, అంటే బేసిక్ గా భగవాన్ సబ్జెక్ట్ అంతా కూడా లోపల, అంటే మన లోపల చైతన్యం, నిజస్వరూపం, మన నిజస్వరూపం, మన ట్రూ సెల్ఫ్ ఆత్మ. సో ఆ ఆత్మ, మన ఆత్మాకారం చెందడానికి మనం ఎలా జీవిస్తే ఆత్మాకారం చెందుతుంది, ఎలా జీవిస్తే మనకి అది రివీల్ అవుతుంది, లోపలున్న సద్వస్తువు మనం ఎలా జీవిస్తే రివీల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఆయన జీవితం పొడుగునా చెప్పారండి. జీవితం పొడుగునే చెప్పారు. సో ఇప్పుడు సరే, అంటే మీతో మాట్లాడిందామని యాక్చువల్ గా ఈరోజు. అయితే ఇంతకీ సత్సంగాల గురించి చెప్పింది ఏంటి అంటే, ఇలా సత్సంగాలు మాకు నాన్నగారు చెప్పడమే కాకుండా భక్తులు కూడా కొంతమంది తయారు చేసి చెప్పిస్తూ వచ్చారు, వాళ్లే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కరోనా సీజన్ వచ్చాక ఏమైంది అంటే, ఇంకెవరు ఎవరిళ్ళకి వెళ్ళడానికి లేక ఈ టెక్నాలజీ తెలిసిన మన పిల్లలు భక్తులు బోల్డ్ మంది ఉన్నారనమాట. సో గ్రీష్మ ఇస్ వన్ ఆఫ్ దెమ్, మెయిన్ వన్. అంటే వెబ్సైట్ తను ఎప్పుడో 12 ఇయర్స్ దాకే స్టార్ట్ చేసింది. సో షీ వాంటెడ్ టు యునో లైక్ మెల్లగా నాన్నగారి వర్క్ ఇంకా ఎన్హాన్స్ చేసి అందరికి అందేలా చేయాలి అనేది ఇంటెన్సిటీ చాలా ఉంది. సో ఇంకా ఆన్లైన్ మొదలు పెడదాం దీది అని అలా స్టార్ట్ చేశామండి.
Wonderful. It really is an opportunity. Thanks to corona, thanks to COVID.
ఇన్ అవే
ఒక విధంగా
అవునండి. సో అలా బిగిన్ అయ్యి ఎవ్రీ సండే తెలుగులో స్టార్ట్ చేశామండి 7 to 9. యుఎస్ లో కూడా మా డివోటీస్ ఎన్ఆర్ఐ డివోటీస్ చాలా మంది ఉన్నారన్నమాట. సో అక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందులో మాధవి ప్రైమ్ అన్నమాట. అంటే అక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళందరినీ ఒక చోటకి తేవడం, ఒక ప్లాట్ఫామ్ మీదకి తేవడం, వాళ్ళ సత్సంగాలు కండక్ట్ చేయడం, ఇక్కడ భక్తులు ఎవరైనా వెళ్తే వాళ్ళతో కూడా మాట్లాడించి సత్సంగాలు చేయడం. సో దిస్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ నౌ. చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో ఈ ప్లాట్ఫామ్ మొదలుపెట్టి 1 year దాటింది అన్నమాట. అయితే ఒక 6 months 7 months గడిచిన తర్వాత ఇంగ్లీష్ లో కూడా చేస్తే బాగుంటుంది కదా దీది, మన భక్తులందరికీ నాన్నగారు ఎలాగో పరిచయం ఉన్నారు, ఆయన సబ్జెక్ట్ మనం అందరం విని ఉన్నాం కాబట్టి మనందరికీ షేరింగ్ గా బాగుంది, షేరింగ్ చేసుకోవడం చాలా బాగుంది, షేరింగ్ చేసుకోవడం చాలా బాగుంది. అంటే తెలుగు రాని వాళ్ళకి కూడా కొంత మనం నాన్నగారు సబ్జెక్ట్ ని కొంచెం మెసేజ్ కన్వే చేయగలిగితే బాగుంటుంది అని నెలకొకసారి ఫస్ట్ సండే ఇంగ్లీష్ లో చేయడం
జరిగింది. మీరు చెప్పారు నాకు మొట్టమొదటి ఆదివారం, నెలలో మొట్టమొదటి ఆదివారం ఇంగ్లీష్ లో అని.
సో అయితే ఇట్ ఇస్ వెరీ కైండ్ ఆఫ్ యూ, ఎందుకంటే మా భక్తులందరూ తెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీరు తెలుగు చేస్తారు
అంటే నాకు నాకు పర్టికులర్ గా నాకు ఏమిటంటే ఐఎమ్ వెరీ ప్రొఫిషియంట్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు అండ్ ఈక్వల్లీ తమిళ్ ఆల్సో. ఓకే దట్స్ ఓకే. నౌ నాకు ఐ మోర్ పర్టికులర్ అబౌట్ అవర్ తెలుగు ఆడియన్స్, తెలుగు లిజనర్స్. వాళ్ళకి పాపం అందాలి, లేకపోతే చాలా మందికి తెలీదు. నాట్ దట్ ఐ వాంట్ టాక్ టు ఇంగ్లీష్, అదేం లేదు. మన ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకే ముఖ్యంగా నేను ఐ వాంట్ గివ్ ఇంపార్టెన్స్, అందుకని మొట్టమొదటి నుంచి మీరు చెప్తున్నది అది.
అదే అదే. సో మీ పరిచయం అంటే యాక్చువల్ గా సాయి గారు చెప్తూ వచ్చారు సత్యనారాయణ గారితో మనం కంపల్సరీగా మాట్లాడించాలి. జస్ట్ ఎ మినిట్ అండి, నేను ఇయర్ ఫోన్స్ తీసేస్తాను.
హౌ డు ఐ కనెక్ట్? 1 minute. వినిపిస్తుందండి?
ఓ ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్.
యా, కెన్ యు హియర్ మీ వెల్ నౌ?
యా యా, గుడ్, మచ్ బెటర్.
యా, సో యా యా, సో ఏంటంటే ఈ రోజు మీ అంటే రమణ కేంద్రం నుంచి ఇన్వైట్ చేయడం, దిస్ ఇస్ ది ఫస్ట్ టైం లక్కీగా. అంటే చెప్తూ వచ్చారు సత్యనారాయణ గారితో చేయిందాము అని. సో we chose this occasion to make you speak andi.
Your sai gar chep sai gar chepara? Okay,
sai gar chepparu, chaala sai chepparu. So took time for us to approach you.
Okay, thanks a lot, thank you so much.
So me journey ela begin ayindi and how okay. You came into
the I think I have framed that particular theme, how I have came into this particular field, and then I'll keep on talking about it. Ilopra miru you can ask me, stop me, and then ask questions.
Sure, sure.
I'm sorry, madhyamadhyamlo ee alavadu povadu gabukku English lo shift ayipodu anedi
no problem.
But I will very consciously try to stick to only the Telugu part of it. Okay, ani English lo cheptanu.
alage
sari. Ippudu before I nenemo ది నా తరపు నుంచి నేను మాట్లాడే ముందర ఒక కాన్సెప్ట్ నేను ఐ వాంట్ మీకు అందరికి చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ఈవేళ లోకంలో దాదాపు 750 కోట్ల మంది ఉన్నారు, 750 to 800 కోట్ల మంది. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం ఒక యూనిక్ గా ఉంటుంది. ప్రతి ఒక్క జీవి యొక్క అంటే అంటే మనిషి యొక్క జీవితం ఒక యూనిక్ గా ఉంటుంది. అది ఆ లైన్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ శరీరం వెళ్ళిపోయినంత వరకు వాళ్ళ లైఫ్ లో జరిగేటువంటి మంచి కానీ చెడ్డ కానీ లేకపోతే మరొకటి కానీ అంతా కూడా ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవడానికే ఉండదు అది. కనుక అంటే ఇంతమందికి వీళ్ళ అన్నింటిలో కంట్రోల్ చేసేటువంటి ఒక 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 మహాశక్తి ఒకటి ఉన్నదని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కనుక మనం దృఢపడితే మనసులో ఇంకా మనకి ఎక్కువ చింతలు ఉండవు. మరి అంతా నేనే చేసుకుంటున్నాను, నా వల్లే జరుగుతున్నది అని ఒకవేళ అనుకుంటే మాత్రం అది ఏమంటారు ఊబిలోకి లాగేసుకుంటుంది మన లాగేసుకుంది అది. అది రాసుకుంటే మనకేంటి జనరల్ ఏంటంటే ఇప్పుడు 800 కోట్ల మంది లైఫ్స్ 800 కోట్ల విధాలుగా ఉంటుందంటే దీని అందరికీ మేనేజ్ చేసేటువంటి మహాశయతో వచ్చి చైతన్యం చాలా పెద్దది. సో మన చేతుడు ఏమీ లేదు. ఏమండి అంతా కూడా భగవంతుని సంకల్పమే, నాది కానీ నేను కానీ లేనే లేదు అనేటువంటి ఫండమెంటల్ పాయింట్ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా భక్తులు సాధకులు అయినటువంటి వాళ్ళు మనం. మామూలు వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు అది నేను చేశాను అది చేశాను ఇది సాధించాను అలా సాధించాను చెప్పుకోవచ్చు, కానీ మనం చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మన యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కొంచెం పెరిగింది, ఒక 2-3 మెట్ల పైకి ఎక్కాం కాబట్టి. అది కూడా ఎవరి వల్ల? రమణ మహర్షి వల్ల, మరి నాన్నగారి వల్ల, వాళ్ళ టీచింగ్ మనం బోధించి కొట్టి చెప్పిన వాళ్ళందరూ మూలాన్ని మనం 1 అడుగు నుంచి 2-3 అడుగులు పైకి ఎక్కాం, మెట్లు ఎక్కాం మనం. ఇంకా ఎక్కవలసిన చాలా ఉన్నాయి మనకి. కనుక సో ఇది మనం ఈ కాన్సెప్ట్ చాలా ఇంటర్నలైజ్ చేసాం అంటే మనలో అది చాలా దృఢంగా ఏర్పరచుకుంటే ఇంకా మనకు వచ్చేటువంటి సమస్యలు కానీ లేకపోతే మనకు వచ్చేటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దానివల్ల మనం ఎక్కువ మనసు చెదిరిపోదు మనకి. సో మన ప్రతీది తర్వాత భగవాన్ అంటారు మనకు మన జీవితంలో జరిగే ప్రతీదీ కూడా ఆల్రెడీ ప్రీ డిటర్మిన్డ్. మొట్టమొదటే మన గ్రీష్మ వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే ఆ సర్క్యూట్ అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అందుకని అది ఆన్ చేస్తే ఇంకా అది ఏమంటారు కంప్యూటర్లో సర్క్యూట్ ఉంటుంది, అది ఆల్రెడీ డిజైన్. ఓకే అది అంటే ఫస్ట్ బటన్ నొక్కితే ఇంకా ఆటోమేటిక్గా అది గోస్ ఆన్ వర్కింగ్ ఆన్ దట్. యూ కాంట్ గివ్ ఎనీ డైరెక్షన్ అని ఏది మనం ఇవ్వలేము మనం. కనుక ఇది శరీరం పుట్టినప్పుడే మళ్ళీ అది అంతమయ్యే వరకు ఏమేమి జరగాలి ప్రతీదీ కూడా ముందరే నిర్ణయింపబడింది. ఈవేళ నేను మీ దగ్గరికి వచ్చి రమణ ఏమిటి మన నాన్నగారి సత్సంగంలో మాట్లాడాలని కూడా మరి యాదృచ్ఛికం కాదు, నాట్ అన్ యాక్సిడెంట్. ఈజ్ ఆల్రెడీ డిటర్మిన్డ్ సమ్వేర్ దట్ హాజ్ ఓన్లీ టేకెన్ ఒక క్రియారూపం దాల్చింది ఈ వేటకి. అది ఎక్కడ ఉంది అది? నేను మాట్లాడదు, మీరు నా దగ్గర నన్ను మాట్లాడడం అడగడం, లేకపోతే నా మనసులో ఒకవేళ ఆశ రేకెత్తు మనకు తెలియదు, కానీ ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ అండ్ టుడే దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్. ఇది హఠాత్తుగా జరిగింది కాదు, ఇది ఎక్కడో చోట అక్కడ నిర్ణయం అయిపోయినట్టుంటుంది. ఇది మనం ముందుగా మనం జ్ఞాపం పెట్టుకోవాలి. అలాగే కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఒకసారి గతాన్ని కనుక నెమరు వేసుకుంటే జరిగినవన్నీ కూడా మనకు తెలియకుండానే జరిగినట్టు మనకు అనిపిస్తాయి. కానీ మన దాంట్లో ఇన్వాల్వ్ అయినా కాబట్టి నేను చేశాను అనుకుంటాం, కానీ ఒక దూరం నుంచి ఒక గద్ద ఆకాశంలో నడుస్తున్నప్పుడు అక్కడి నుంచి చూస్తే బర్డ్స్ ఐ వ్యూ అంటారు, అలా కనుక మన ఒక లైఫ్ను మనం చూసినట్టయితే అంతా జరుగుతోంది, నేను అలా చూస్తున్నాను అన్నట్టు ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది. సో ఇది ఐ వాంటెడ్ టు ముందర అది ఒక ఓపెనింగ్గా ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ దిస్. ఇంకా నా గురించి నేను పరిచయం చేసుకోవాలంటే ఐఎమ్ ఓల్డ్ మ్యాన్ కంపేర్ టు ఎవ్రీ వన్, ఐఎమ్ వెరీ సీనియర్ మోస్ట్. అండ్ నేను పుట్టింది గుమ్మలూరు అంటే జిన్నూరుకి 3 కిలోమీటర్ దూరంగా లోపలి. గుమ్మలూరు అంటే నా పుట్టిన స్థలం, తర్వాత పెరిగింది కొంచెం 2-3 ఏళ్ళు పెరిగింది, 4-5 క్లాస్ వరకు అక్కడిక్కడే మా తాతగారి ఇంట్లో కూర్చుంటూ అది అక్కడ గడిపాను. అప్పుడు మా నాన్నగారు అమ్మ వాళ్ళందరూ మెడ్రాసులో ఉండేవారు. అప్పుడే మా ఫాదర్ మదర్ కూడా దే హ్యావ్ సెటిల్డ్ 1940. I am talking from that period to now is a chaala pedda prayanam naku. It is a very long journey for me, but I think na jeevithamlo jarigina incident anni kuda konni chakkaga oka unexpected ga konni events anni jarugutu untayi. That I'll posting you that I cheptu untanu meeku. Okay,
alage
adi అటుపై 1940లో మేమంతరం ఇంకా మెడ్రాస్ వెళ్ళిపోయాం. సో 1942 ఆల్మోస్ట్ 1993 వరకు కూడా ఆల్మోస్ట్ 53-55 ఇయర్స్ నా చాలా మెడ్రాస్ తోటి తమిళనాడుతో చాలా క్లోజ్ కాంటాక్ట్ గా ఉంటూ ఉండేది అనమాట. సో నా చదువు ఎలిమెంటరీ స్కూలు, తర్వాత హై స్కూల్, తర్వాత కాలేజ్, తర్వాత మా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ మద్రాస్, ఐ మీన్ ఇన్ తమిళనాడు. చదువు సంధ్యలన్నీ అక్కడే. సో ఈ ఇంగ్లీష్ ప్రధానంగా చదువుకున్నది ఇంగ్లీషు, తెలుగు నా ఒక సెకండ్ లాంగ్వేజ్గా ఉండేది నాకు తెలుగు చదువుకోవడం కాలేజీలో. కానీ నేను దాన్ని డెవలప్ చేశాను. మా నాన్నగారు అంటూ ఉండేవారు, నువ్వు బయట నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు, తమిళ్ మాట్లాడు, మరొక భాష మాట్లాడు, కానీ ఇంట్లో మాత్రం అసలైన సిసలైన గోదావరి భాష మాట్లాడాలి అనేవారు. దట్ ఇస్ ద ప్రీ కండిషన్, దట్ ఇస్ ద ప్రీ కండిషన్ ఫ్రమ్ మై ఫాదర్. మేము ఉత్తరాలు రాసుకున్నప్పుడు ఎక్కడో కాలేజీలో ఉండి ఎక్కడ చదువుతున్నాం కానీ ఆయన తెలుగులోనే రాయాలి, కానీ ఇంగ్లీష్లో ఆయన గుర్తి ఇష్టం ఉండేది. నాట్ దట్ వీ డిడ్ నో అబౌట్ ఇంగ్లీష్, బట్ హీ వాంటెడ్ మీ అండ్ ఆల్ ఆఫ్ అస్ టు గో ఇన్ దట్ పర్టికులర్ పార్ట్. దట్ ఈస్ ఒక రీజన్ నాకు ఈవేళ కొంచెం తెలుగులో అన్ని ఏళ్ళు తమిళనాడు ఉన్నా కూడా నాకు ఆ పట్టు తెలుగు మీద పట్టు పోలేదు. దాంతోపాటు అభిమానం కూడా పోలేదు. కనుక తమిళ్ కూడా నేర్చుకున్నాను, కానీ నేను ఎందుకో అంత ఇంట్రెస్ట్ చేసుకుని తమిళ్ నేర్చుకోవాల్సిన తెలియదు అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. కానీ దాని తర్వాత తెలిసింది ఎందుకు నేను తమిళ్ నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకోవాల్సిన ఏర్పాటు చేశారు రమణ మహర్షిని, ఇప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత మెడ్రాస్లో ఉన్నప్పుడు బస్ స్వతహా కూడా ఐఎమ్ వెరీ క్వైట్ నేచర్, ఐ డోంట్ గో అవుట్, నేను సాధారణ బయటకు వెళ్ళేవాడిని కాదు, ఎవరితోనే ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. స్టూడెంట్స్ నాకు స్నేహితులంతా నా క్లాస్ ఒకే ప్రెసిడెంట్ ఉండేవాడు, క్లాస్మేట్ అలాగే. ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్, ఆనెస్ట్లీ చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అని చెప్పుకునేవాడు, వేళతను లిక్కిండొచ్చు ఎందుకంటే, బట్ సమ్హౌ ఐఎమ్ నాట్ వెరీ అవుట్ గోయింగ్ పర్సన్. అంటే ఎంతసేపు ఇంట్లో ఉంటూ నా చదువు చదువుకుంటూనే ఇవి చూసుకుంటూ అది చేసుకుంటూ అది చూసుకుంటూ అలాగా కాలం గడుతూ ఉండేవాడిని. గేమ్స్ అంతా కూడా స్కూల్లోనే ఆటల పాటలు అంతా అక్కడే, బట్ ఇంటికి వస్తే ఇక చదువు వాటి మీద దృష్టి. ఇలాగా ఉన్నప్పుడు కానీ ఎక్కడో నాలో ఒక స్పిరిచువాలిటీ కొంచెం ఉంది నాకు తెలుసు. నాకు ఆ ఏజ్లో చిన్నప్పుడే దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ మీ, అది ఏమిటనేది నాకు తెలీదు. కానీ అది మాత్రం మెల్లగా 13వ ఏట కొంచెం బయటికి రావడం మొదలెట్టింది. అది మీరు చెప్తే మీరు కొంచెం నవ్వుతారేమో, కానీ నవ్వి పర్వాలేదు, ఎందుకంటే కొన్ని కొన్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నవ్వినా పర్వాలేదు. మా ఇంట్లో కూర్చుని నాకు సెపరేట్ రూమ్ ఉండేది, చదువుకుంటూ ఉండేవాడిని, కింద నేల మీద చీమ పాకుతూ ఉండేది. ఇది అందరికీ చెప్తూ ఉండేవాడిని, అందరికీ చెప్పి నా చీమే నాకు మొట్టమొదటి గురువు, స్పిరిచువల్ మాస్టర్ అని. ఎలాగనంటే అది నడుస్తోంది, మనం 99.99% ఆఫ్ ది పీపుల్ అంటే 99.99% మనుషులు ఇవి పట్టించుకోము. చీమ పాప అవుతుంటే మనం పట్టించుకోము, మనం అలాగే ఒక బల్లి చూస్తే పట్టించుకోము, లేకపోతే ఒక ర్యాట్ కనిపిస్తే మనం పట్టించుకోము, పుస్తం తరిమేస్తాం, ఏమైనా కుక్కని దగ్గర రానేమో పిల్లిని దగ్గర రాను మనకు అటువంటి. కానీ మొట్టమొదటిసారి నేను చదువుకుంటున్నప్పుడు ఒక 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 చీమ పాకడం చూశాను నేను. ఆ చీమను పాకడం దాదాపు 40 నిమిషాలు దాన్ని అబ్జర్వ్ చేశాను నేను, 40 మినిట్స్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ మనకి వినేవాడికి వీళ్ళేదో చాదస్తం లేకపోతే ఒక తిక్కువాడు అని అనుకుంటారు, బట్ ఫ్రమ్ దేర్ ఇట్ మై స్పిరిచువల్ జర్నీ స్టార్టెడ్. దట్స్ వాట్ ఐమ్ ట్రై టు సే. అప్పటి నుంచి నా ఆధ్యాత్మిక సాధన అంటే ఆధ్యాత్మిక నాలెడ్జ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఏమిటంటే దానికి శరీరం ఉంది, నాకు శరీరం ఉంది, దానికి కాళ్ళు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి, అదే వాసన చూస్తున్నాను, అది గాలి పీల్చుకుంటుంది, నేను గాలి పీల్చుకుంటున్నాను, అది నడుస్తోంది, నేను నడుస్తున్నాను, ఏంటి తేడా, దానికి నాకు తేడా ఏముంది, తేడా ఏం లేదు. కానీ అప్పుడు మళ్ళీ ఆ టైంలో జపనీస్ వాళ్ళు ఏం చేశారు, చిన్న చిన్న టాయ్స్ చేస్తూ ఉండరు, చిన్న అది చాలా ఫేమస్, మీకు అందరికీ తెలియదు, యువర్ ఆల్ లేటెస్ట్ జనరేషన్, వాళ్ళు మినీ టాయ్స్ చేస్తూ ఉండేవారు, ఆటోమేటిక్గా ఏమిటి స్క్రూ ఇస్తే కీ ఇస్తే పరిగెత్తి వెళ్ళిపోవడం అలాంటివి అనమాట. దోస్ డేస్ జాపనీస్ ఆర్ వెరీ ఫేమస్ 1940s, 1943, 1944 అలాగే తర్వాత 1950s, 1960s ఇలాంటి జాపనీస్ వాళ్ళు ఇలాంటి చీమలాంటి బొమ్మను చేసి దాన్ని నడిపించగలరా? లుక్ అట్ ది మై థాట్స్ హావ్ కమ్ ఎంటర్ ఇన్ మై బ్రెయిన్. దెన్ ఫైనల్లీ వన్ డే నాకు అర్థమైంది అంటే అది ఏదైతే ఆ చీమ ఎలాగే దాన్ని నడవడానికి ఏదైతే కారణమో నేను నడవడానికి కూడా అదే శక్తి కారణం. సో వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ శక్తి విత్ ఇన్ మీ అండ్ విత్ ఇన్ దట్ యాంట్ దట్ మేక్స్ ద యాంట్ మూవ్ అండ్ మేక్స్ మీ దిస్ బాడీ మూవ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సీడ్ దట్ ఇస్ కమింగ్ టు మై మైండ్. అప్పటి నుంచి దట్ ఆల్ యా దిస్ ఇస్ హౌ మై సోడసే క్వశ్చన్ అంటాం మన తెలుగు ఇంగ్లీష్లో. క్వశ్చన్ అంటే దాని గురించి తెలుసుకోవడం, నేను ఎవరు అసలు ఏమిటి నా శక్తి.
మీరు చెప్పిన దానికి నవ్వు రాలేదు, ఇట్ చాలా ఐ మీన్ వెరీ బ్యూటిఫుల్ అనిపించింది. బట్ నవ్వే విధంగా నేను ఒకటి చెప్తాను. అంటారు కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని.
చీమైన ఆజ్ఞ లేని చీమైన కుట్టదు అని ఎలా కుడుతుంది అంటే దాట్స్
ఎగ్జాక్ట్లీ
దాట్ యూ గాట్ ద పాయింట్, యూ గాట్ ద పాయింట్. సో ఆ శివుడే ఆ చీమలో ఉండి నడిపిస్తున్నాడు, ఆ శివుడే నాలో ఉండి కూడా నడిపిస్తున్నాడు. అందుకే ఆ శివుడు ఎవరు, దట్స్ ఎ క్వశ్చన్ మార్క్, ద బిగ్ క్వశ్చన్ మార్క్ హి లెఫ్ట్ ఇన్ మై మైండ్.
విచిత్రం ఏంటంటే మీ స్పిరిచువల్ లైఫ్ చీమతో మొదలవడం.
అది నా స్పిరిచువల్ చీమతో మొదలెట్టిన చీమతోటి. సో అదే ఐ ఆల్వేస్ దట్ ఆధ్యాత్మిక తృష్ణ అంటారు, దట్ డిజైర్, ద క్వెస్ట్ ఫర్ నోయింగ్ అనేది ఇట్ హెస్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఇట్ వెరీ ఎర్లీ, ఐ వాజ్ ఆల్మోస్ట్ ఒక 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ఉండొచ్చు, అంతే, అంతకంటే ఎక్కువ లేవు నాకు. ఇంకా ఐ నాట్ ఈవెన్ కమ్ టు దోస్ డేస్ ఇస్ కాల్డ్ ఎస్ఎస్ఎల్సి అనేవారు, అది ఇంటర్ 11వ క్లాస్ ఇంకా రాలేదు. సో కానీ అది మాత్రం అది మనసు అలా కొట్టుకుంటూ ఉంది, ఏది పాకినా కూడా దాని గురించే స్టడీ చేస్తూ ఉండండి. మిగతా లెక్కలు అన్నీ పక్కన పెట్టి దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. మా నాన్నగారి పట్టించుకునేవారు, ఏదో చేసి చదువుకుంటున్నాడు వాడు రూమ్లో కూర్చుని అనుకునేవారు, కానీ ఏం చేస్తానని అడిగేవారు. కానీ ఒకటే అడిగారు, ఎప్పుడో ఎప్పుడు నువ్వు ఆటలాడవు బయటికి వెళ్ళను అంటే నాకేం, నాకు ఐఎమ్ ఫుల్లీ బిజీ ఇన్ ద హౌస్ అంటూ ఉంటాను. పార్ట్ ఆఫ్ మై వర్క్ ఇస్ టు అబ్జర్వ్ ది యాంట్. అది ఆయనకు తెలియదు. ఎనీ కేస్ తర్వాత
సో ఇంపార్టెంట్ సత్యనారాయణ గారు, ఎందుకంటే చిన్న చిన్న వాటిలోనే యాక్చువల్ గా మనం చాలా గమనించవచ్చు. మనం ప్రీ ఆక్యుపైడ్ గా ఉండి చాలా గమనించం, కానీ మీరు చెప్పినట్టు మనం నిజంగా ప్రకృతిని ఆ భగవంతుడి సృష్టిని సూక్ష్మంగా గమనిస్తూ ఉంటే
అన్ని నాటు ఒక చీమలే కాదు, చీమలే కాదు ఇవి చెట్లు, చిన్న చిన్న మొక్కలు, మన మన దొడ్లో మొక్కలు.
అవునండి, మొక్క
మొక్క దొడ్లో మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, గబుక్కుని రాళ్ళ సంత నుంచి ఒక మొక్క వస్తుంది. హౌ ఇస్ ఇట్ కమింగ్, హూవేస్ గివన్ దట్ లైఫ్, హూవేస్ గివ్. ఇవన్నీ కూడా 99% ఆఫ్ ద పీపుల్ డు నాట్ అబ్జర్వ్ ఇట్. కారణం ఏమిటంటే దాని కారణం ఏంటంటే మనం అంతా మన బయట ప్రపంచంతో ప్రియాకుపోయి అయిపోయి ఉన్నాం. మనం చాలా కష్టం, రైట్? మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి,
మనకి అబ్జర్వేషన్ గనక ఉంటే భగవంతుడు చెప్తే ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆ అబ్జర్వేషనే మనసు చేసుకుంటాం.
దట్స్ ఎగ్జాక్ట్లీ, అబ్జర్వేషన్ లేకపోతే ప్రాబ్లం లేదు, ఉంటేనే మనకి చాలా ముందరికి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. దిస్ ద ఫస్ట్ పాయింట్ దట్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ మై లైఫ్. అలాగనే ప్రతి సత్సంగంలో కూడా నేను వాళ్ళు మాట్లాడింది ఏం మాట్లాడినా కూడా నేను నాకేదైనా నాకు కావాల్సిన దొరుకుతుందని ఆలోచిస్తూ ఉంటాను. నేను ఇప్పుడు రమణ కేంద్రంలో కానీ మరో చోట కానీ ఎవరో పిలుస్తూ ఉంటారు, నేను వాటితో లాగిన్ అయ్యి వింటూ ఉంటాను. కానీ నాకు కావాల్సింది ఏదైనా దొరుకుతానని చూస్తాను, మిగతా అంతా నేను అలా వినేసి ఊరుకుంటాను. బట్ ఐ వాంట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ నాకు ఉపయోగపడేది ఏదైనా నాకు అక్కడ దొరుకుతుందా అని చూస్తున్నాను. ఐఎమ్ సెల్ఫిష్ మ్యాన్ ఇన్ దట్ యాంగిల్. అంటే ఐఎమ్ అబ్జర్వెంట్ ఆఫ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, దట్ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు, దాంట్లో నాకు పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయా సత్సంగం. అందుకని సత్సంగంలో ఎప్పుడు కూడా అంటూ ఉంటారు ప్రతి వాళ్ళకి ఏదైతే, ఇది కేసు గారు చెప్పిన మాట, డాక్టర్ కేసు గారు చెప్పిన మాట, ప్రతి సత్సంగంలో కూడా ఎవరైనా కూర్చున్న వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఏదైతే వాళ్ళకి కావాలో అటువంటి వాటిని గురువు ఆ మాట్లాడే వాళ్ళ చేత మాట్లాడిపిస్తాడు. యు అండర్స్టాండ్? సపోజ్ నాకు ఒక పర్టికులర్ పాయింట్ కావాలి, దానికోసం ఆ కృష్ణతో నేను వెళ్ళి సత్సంగం కూర్చుని వింటూ ఉంటాను, నాకు ఇది కావాల్సింది కదా అని ఆ పరమాత్మ తెలుసు నాకు ఏం కావాలో, నాకు ఏం కావాలో దానిని ఆ అక్కడ స్పీకర్ తోటి చెప్పిస్తాడు. దెన్ మై దట్ డే మై డే ఈజ్ మేడ్ అనేసి హ్యాపీగా బయటకు వచ్చి ఐ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ హౌ. ఎందుకు ఎందుకు చెప్తానంటే మనం ప్రతి దాంట్లో కూడా అబ్జర్వెంట్గా ఉండాలి. మన చుట్టూ వాతావరణం, ఒక చెట్టు, ఒక మొక్క, ఒక జంతువు, ఒక చిన్న పురుగు, ఏదైనా సరే ఎవ్రీథింగ్ నీడ్ టు అబ్జర్వ్, కీప్ ఆన్ అబ్జర్వింగ్. అప్పుడే మనకి కంపాషన్ వస్తుంది. నాన్నగారు అంటారు, నాన్నగారు కంపాషన్ కావాలి అని చాలాసార్లు ఆయన స్పీచెస్లో నేను విన్నాను. ఆయనే కంపాషనేట్ మ్యాన్, అది డిఫరెంట్ మ్యాటర్. కానీ ఆయన చెప్పేటప్పుడు కూడా మనలో కూడా ఆ కంపాషన్ అది అలవాటు చేసుకోవాలి అని. ఇక ఎలా వస్తుంది అలవాటు? నా కూతురును నా కొడుకును చూస్తే కంపాషన్ కాదు, దట్ ఈస్ న్యాచురల్ థింగ్, అది దట్ ఈస్ సెల్ఫిష్ కంపాషన్. బట్ నాకు నేను ఈ దయ, ఈ భూత దయ, ఈ కరుణ అనేది అన్నింటి మీద నేను పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటాను? ఒక్కొక్క దాన్ని చూస్తూ ఉంటే దానికి నీళ్లు పోయాలా, మొక్క ఇంటిపోయింది దానికి నీళ్లు పోయాలి, నీళ్లు పోయిపోతే పెరగదు, ఇలాంటివన్నీ దాంతో. సమ్ టైమ్స్ ఐ టాక్ టు ది ప్లాంట్స్ ఆల్సో ఇన్ మై గార్డెన్, sometimes I touch them, no, allaga amma, this how you develop the compassion in your heart. Lagapothe manam alla rai lage undipovachu, naaku na pillala varike untundi aa compassion antu untundi kani. But ee sadhanalo entante manaki across the vishwam manaki aa compassion anedi anya vaipula manaku prasarinchalu, lagapothe it should not be only limited to my own specific. ఇది పెంచడానికి ఇవన్నీ అవసరం, ఈ అబ్జర్వేషన్ చాలా అవసరం. అది ఇది ఒకటి. రెండోది, అదే టైంలో ఒకసారి నాకు ఒక కల వచ్చింది. ఒకటి, కళలన్నీ కూడా కళ నిజం కాదు, కళ నిజమాయి అని పాటలు పడతా, కళ నిజం కాదు. ఇప్పుడు బయట మనం చూసేది కూడా నిజం కాదు, కళ ఎంత నిజమో బయట లోక వ్యవహారం కూడా అంతే నిజమని మనం వేదాంతం చెప్పు. వేదాంతం మన రమణ మహర్షి నాన్నగారు చెప్పేది అంతే చెప్తున్నారు. కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కళలు చాలా ప్రొఫౌండ్గా ఉంటాయి. అది ఎందుకు వచ్చాయి మనకు తెలియదు. అగైన్ ఇట్ ఈజ్ ఆల్ సమ్ థింగ్. అదే ఏజ్లో మొరల్, అదే పీరియడ్లోను వెన్ ద క్వెస్ట్ క్వెస్ట్ అనే దానికి తెలియవాడు అంటే దేనికోసం ఆతృత వెతుకుతున్నాను, వెతకడం అంటారు దాన్ని క్వెస్ట్. ఆ టైంలోను ఒకసారి నాకు ఒక కళ వచ్చింది, బట్ దాన్ని దోసి పారేశాను. కానీ ఆ నైట్ కళలో దాదాపు 10 ఏళ్ళు నేను ఒక 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 గురువు దగ్గర నేను కూర్చొని నేర్చుకుంటున్నాను 10 ఏళ్ళు. ఇదే కళ 10 ఇయర్స్, 10 ఏళ్ళు నేను ఆ కళలో స్పెండ్ చేశాను. ఏం చెప్పాడని అడగదా, ఏం చెప్పాడు నాకు తెలియదు. కానీ విగ్రహం మాత్రం చూశాను, చచ్చా గడ్డం జుట్టు అంతా ఉంది అలా. మా స్కూల్లో నేను చదువుకున్న హై స్కూల్ మెడ్రాస్లో ఆ ప్లాట్ఫామ్ మీద ఆయన కూర్చున్నాడు, కింద నేను కూర్చున్నాను, ఇది మాత్రం గుర్తుంది. కానీ అలా అయిపోతున్నప్పుడు ఇంక ఆయన ఒక మాట అన్నాడు నాతోటి, నువ్వు నాతో 10 ఏళ్ళు ఉన్నావు నువ్వు, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు సాగించుకో. దిస్ ఇస్ ద వర్డ్స్ హి హస్ స్పోకెన్ విత్ మీ. బట్ ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి అని నాకు తెలియదు. బట్ ఇది వరకు 10 ఏజ్. నేను మా అమ్మని అడిగిన పొద్దున్నే లేచి, అమ్మాయి ఇలా వచ్చింది అంటే ఆ కళ కదరా, అది కళ కదా, కళ వదిలేసి అంది. మన అంత చెప్తే అది కూడా అందరూ ఇలాగే అన్నారు. కానీ అది మాత్రం ఒక ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ మై మైండ్. సో ఇలాంటివన్నీ ఆ యంగ్ ఏజ్లో జరగడం అనేది ఐ థింక్ నేను నాకు నాకు అది నా అదృష్టం అని అనుకుంటాను. నేను ఇటువంటివన్నీ ఒక ఒక ఇంక్విజిటివ్నెస్ ఆర్ ఏ క్వెస్ట్ ఫర్ ద ట్రూత్ అనేది అక్కడి నుంచి ఒక సీడ్ పడింది అనేది. సో తర్వాత చదువు అయిపోయింది, తర్వాత ఉద్యోగం చేసుకుంటూ తమిళ భాష నేర్చుకోవడం, తర్వాత ఎందుకు ఆ భాష తెలుగు మారు తమిళ నేర్చుకున్నాను, తెలుగు నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనేటువంటి పాయింట్ తోటి వస్తే అది లేటర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ లో అది తెలిసిపోయింది నాకు ఎందుకు నేర్చుకోవాలి. హలో ఓకే, ఆర్ ఎవర్ టు హియర్ మీ?
ఫైన్ అండి, వినిపిస్తుంది.
యా సో రైట్ గుడ్. తర్వాత సెలవులకి అంతా నేను గుంగళూరు వెళ్తూ ఉండేవాడు మా సమ్మర్ వెకేషన్స్కి. ఓకే, కానీ ఆ విలేజ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ విలేజ్, నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆర్ మేబీ మోర్ దెన్ దట్. ఒకసారి జిన్నూరు నాన్నగారిని కలుసుకుందాం, జిన్నూరు వెళ్ళేటప్పుడు మా విలేజ్కి వెళ్ళాను ముందర. పాలకొల్లు వెళ్ళి నేనేమో గుంగళూరు, మై దట్ మై విలేజ్. ఇట్ వాస్ ప్రిస్టైన్ యాజ్ ఇట్ వాస్ ప్రిస్టైన్ ఇన్ మై యంగర్ డేస్. అంత క్లీన్గా ఉందన్నమాట. సో ఇట్ వాజ్ అ వెరీ నొస్టాలజిక్ మెమరీ ఫర్ మీ. అండ్ దెన్ కానీ నాకు చిన్నతనంలో ఏంటంటే మా చుట్టూ నాకు ఫ్రెండ్స్ అందాకంతా రాజుల ఫ్యామిలీస్ ఎక్కువ తెలుసు నాకు. సో వాళ్ళ ఆచారాలు వాళ్ళ కట్టుబాట్లు నాకు కొంచెం బాగా గుర్తున్నాయి. లేడీస్ ఎవరు కూడా బయటకు వచ్చేవారు కాదు, మేము బయట వచ్చి కూడా మాట్లాడడం అని ఉండేది కాదు. కానీ మగవాళ్ళంతా బయట మాట్లాడుతుంటే పిల్లలంతా మాతో పాటు ఆడుకునేవారు. కానీ అక్కలు వాళ్ళ నా ఏజ్ కంటే పెద్దవాళ్ళ అక్కయ్యలు వాళ్ళంతా మాట్లాడడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి తలుపు చాటు నుంచి మాట్లాడేవారు. అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ అబౌట్ 70-74 ఇయర్స్ బ్యాక్. ఓకే, సో అప్పుడు బికాస్ ఐఎమ్ నాకు బాగా అలవాటు వాళ్ళ కల్చర్ ఏమిటి. ఒక ఫ్యామిలీకి ఒక కల్చర్ ఉంటుంది, ఒక క్లాన్కి ఒక కల్చర్ ఉంటుంది. సో ఆ కల్చర్ ఏమిటని నాకు, కానీ అలాంటి కల్చర్లో ఉన్నటువంటి లేడీస్ కూడా నాన్నగారి యొక్క దీపంలో వాళ్ళు బయటకు వచ్చి ఆ నాన్నగారు చెప్పినటువంటి మాటలను వాళ్ళు అర్థం చేసుకునేటట్టు నాన్నగారు చేశారు. దిస్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. నేను అందరితో చెప్తాను, సాయి గారికి ప్రసాద్ గారు కూడా చెప్తూ ఉండేవాడిని, when I was studying ఉన్నతి నలుగురి విద్య. నాన్నగారు చేసిన మహా ఉపకారం ఏమిటంటే కమ్యూనిటీలో అందరికీ, లేడీస్ అందరికీ కూడా బయటకు వచ్చి వాళ్ళు ఈ సత్సంగాల ద్వారా ఈ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోగలిగినటువంటి సహాయం చేశారు నాన్నగారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అని అంటుండే వాడు. ఐ గాట్ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది సో ఇలాగా అయిపోయింది జీవితం అంతా చెడిపోయింది. ఇంకా ఉద్యోగం వచ్చింది, ఐ టేకన్ ఏ జాబ్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ ఒక్కొక్క మహాత్ముల్ని కలుసుకోవడం అలా జరుగుతూనే ఉండింది అనమాట నా లైఫ్లో. సూపర్ ప్రథమంగా నేను ఉద్యోగంలో చేరినప్పుడు నేను మొట్టమొదట మహాత్ముని దర్శించింది ఎవరంటే కంచి పరమాచార్యులు వారు. చాలా గొప్ప మహాత్ముడు ఆయన అప్పట్లో. కంచి పరమాత్మ ఆయన వచ్చారని తెలిసి ఆయన ఫలాంత, నేను అప్పుడు మెడ్రాస్ ఉండేవాళ్ళం, కానీ వచ్చిన తర్వాత నేను ఆయన చూడాలని వెనుకోవడానికి నాకు ఆ డిజైర్ ఎందుకు వచ్చింది నాకు తెలియదు అది. బట్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రాజెక్ట్ సంథింగ్ లిటిల్ అవే ఫ్రమ్ మెడ్రాస్. ఆ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఒక రోజు హాఫ్ డే సెలవు తీసుకుని కంచి పెరియవగాని చూడడానికి వెళ్ళాను. ఐ డోంట్ నో వెదర్ ఐ వాజ్ మ్యారీడ్ ఆర్ నాట్ మ్యారీడ్ దట్ మేబీ మ్యారీ. సో నేను కంచి స్వామి దగ్గర నుంచున్నాను, ఆయన నేను చూశాను, నన్ను వారు చూశారు. ఓకే, దిస్ ద ఫస్ట్, ఇదే ప్రథమమైనటువంటి దర్శనం, ఒక మహాత్ముని దర్శించే ప్రథమం అనమాట నా లైఫ్. ఆయన నేను సాధారణంగా ఏమిటంటే అటువంటి మహాత్ముల గురించి మనం ఏదో అడుగుతాం, స్వామి నాకు ఇది కావాలి, నాకు అది ఏమీ అడగలేదు. ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్. అలా నుంచున్నాను నేను మాట్లాడిన కానీ నమస్కారం పెట్టి అలా నుంచున్నాను. ఆయన నాకే చూశారు, ఆయన చూసి నా గురించి ఎవరు పక్కంటే ఆయన ఒక ఆయన ఎవరింట్లో అయితే ఆయన బస చేస్తారో ఆయన అడుగుతున్నారు, ఈ అబ్బాయి ఎవరని. ఈ అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి అండి, మాకు మా ఫ్రెండ్స్ అబ్బాయి అంటే ఆహా అని చూశారు. నీకేం కావాలని ఆయన నన్ను అడగలేదు, నాకు ఇది కావాలని నేను ఆయన అడగలేదు. సో బట్ దట్ కంటిన్యూడ్ టిల్ ద లాస్ట్ ఆల్సో. ఏది ఎందుకు ఆడలేకపోతా అంటే నాకు తెలియలేకపోవడమో లేకపోతే తెలియదు, కానీ ఆ నోట్లోంచి ఆ మాట వచ్చేది కాదు. ఐ కెనాట్ ఆస్క్ నాకు ఇది కావాలి ఇది కావాలి, సరే ఏదో వస్తే అది అంటాడు. సో అలాగే మహాత్మా దర్శనం ఎప్పుడు ఏదైనా అడగాల, ఏది మనం అడగాల, అసలు అడగకూడదని భావించి, లేకపోతే అడిగితే ఇంకా లౌకిక విషయాలు ఎన్నో వస్తాయి. ఏమంటే నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది ఇది అడుగుతాం, కానీ నాకు జ్ఞానం కావాలని అడిగేవాడు చాలా చాలు. అలా నాకు కోసలేదు కూడా, కానీ మాత్రం నేను ఏమి అడగకూడదు అని మాత్రం ఓ సంకల్పం ఉండేది. నేను భగవా ఆయన ఎవరు, కంచి పెరియస్వామి, కంచి పరమాచార్య గారు, ఆయన చూడడం, ఆయన నన్ను చూడడం, అలాగే ఒక అరగంట సేపు దాంతో అయిపోయింది, మళ్ళీ బయటకు వచ్చేసాను. కానీ ఈ వ్యాఖ్య కూడా అది మనసులో ఉండిపోయింది, ఎందుకంటే ఎందుకు అడగలేదు అని. మరి ఏదైనా కా నాకు జ్ఞానం కావాలను, లేకపోతే నీకు ముక్తి కావాలన్న, మోక్షం ఏదో అడగచ్చు కదా, నాకు అర్థోసలేదు. దట్ ఈస్ హౌ ఆర్డైన్ దిస్ పర్సనాలిటీ వాజ్ ఆర్డైన్. సో వీ షుడ్ నాట్ మనం అనవసరంగా పాప పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మన టైం ఈ లౌకిక వ్యవహారాలతో టైం వేస్ట్ చేయకూడదు. ఏమంటే నాకు ఇలా వచ్చింది, నాకు అలా ఉంది, ఇగో మా అమ్మాయికి పెళ్ళయింది, ఒక చోట చూసేయాలండి మా అమ్మాయికి పెళ్ళయింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటారు. బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ ది క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్. అది ఎలా ఉంటే జరగాలని ఉంటుందో జరగాలని తప్పదు, ఏది జరగకూడదు అది జరగనే జరగదు. ఇది రమణ మహర్షి
ఇది విని అర్థం చేసుకుంటే నిజంగా మీరు అన్నట్టు ఎవరిని మనం ఏది అడగవలసిన అవసరం లేదు, అడగము అండి,
అవసరం లేదు. బికాజ్ ముందాకనే మనం చెప్పుకున్న ఆరంభంలోనే ఏది పుట్టినప్పటి నుంచి వేడు ఏది జరగాలి ఆల్రెడీ నిన్న అయిపోయింది. ఇంకా మనం ఊరికి ఫాలో అవడమే, ఐ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అంతే. ఆయన ఇంకా మీకు అడగడానికి ఏంటి, అడగడం ఏంటంటే నాకు రాబోయేది అది నువ్వు అడ్డగురించి మీద అది నాకు తెలియదు, నాకు కావాల్సిన నాకు కావాలనడం అది నాట్ ఏ బట్టి ఆర్ అజ్ఞానం. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్.
సారీ ఫర్ ఇంటర్ఫియరింగ్ అండి, ఇక్కడ సారీ ఇక్కడ చిన్న ఇంటర్ఫియర్ అవుతున్నాను కొంచెం. ఇక్కడ నాన్నగారు లేడీస్ అందరినీ గుమ్మం దాటి బయటకు వచ్చేలా చేయడమే కాకుండా వాళ్ళకి ఆత్మవిద్య బోధించారు, చాలా గ్రేట్ అన్నారు కదా మీరు ఇందాక. కేవలం ఆత్మవిద్య బోధించడమే కాదు, వాళ్ళ సమస్యలు మీరు అన్నారు కదా లౌకికమైన అడగవలసిన అవసరం లేదు, మన విధిలో ఏదుంటే అది ఎలాగూ రాసిపెట్టినది జరుగుతుందని భగవాన్ చెప్పిన ఫస్ట్ వాక్యమే అది కదా. సబ్జెక్ట్ పరంగా ఆయన చెప్తూ ఉన్నా కూడా 80-90% మంది భక్తులు నాన్నగారికి వాళ్ళ లౌకిక విషయాలు చెప్పుకోవడానికి వచ్చారండి.
తప్పదు, ఏంటంటే తప్పదు, ఎందుకంటే
అంటే అలా చెప్పుకోవడానికి వచ్చినా కూడా వాళ్ళ లౌకిక విషయాలని ఆయన అడ్రస్ చేస్తూ, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఆయన అడ్రస్ చేస్తూ, ఆయన వాళ్ళ ఫైనాన్షియల్ డిఫికల్టీస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్లిళ్ళు, పిల్లల పెళ్లిళ్ళు, మనవలు, నాన్నగారికి ఏదో లైక్ ఎక్కడికి పిలిచినా కాదనరు అనేది కూడా వచ్చింది అనమాట. అంటే ఎక్కడికి
పిలిచినా
మా ఇంట్లో అడుగు పెడితే మాకు శుభం జరుగుతుంది.
ఎందుకంటే
అంటే ఒక్కొక్కసారి ఐ మీన్ కొంచెం కష్టం కూడా అనిపిస్తుంది, ఎందుకు అంటే ఆయనేమో ఆత్మవిద్య బోధించడానికి ఆయన భూమి మీదకి వస్తే అంటే అక్షర జ్ఞానం కూడా లేని పల్లెటూరుల్లో వాళ్ళని కూడా ఆయన అడ్రస్ చేస్తూ సమానంగా అంటే ఎక్కడ ఎవరి ఎవరి పట్ల వ్యత్యాసం చూడకుండా అండి, అంటే రిచ్ అండ్ పూర్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ భేదం
చూడకుండా,
అభేద దృష్టితో చూడడమే కాకుండా అపారంగా ప్రేమించి ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసి ప్రతి విషయం అడ్రస్ చేసి ఆ మనసులో ఏమి వాంఛలు లేకుండా మెల్లమెల్లగా ప్రిపేర్ చేసి లోపల ఉన్న వస్తువు తాలూకు అనుభవం కూడా కలిగేలాగా చేసుకుంటూ వెళ్ళారండి.
అది 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 దట్ ఈస్ రియల్లీ కరెక్ట్, చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాను. ఎందుకంటే నాన్నగారితో నేను నా పరిచయం కూడా చెప్తాను ఎలాగో చెప్పినప్పుడు ఇవన్నీ నాకు హైలైట్. సో అందువల్ల నేను జనరల్గా కూడా ఏం అడగను, నాన్నగారి దగ్గర కూడా అడిగేవాడిని కాదు, నాన్నగారి దగ్గర కూడా అడిగేవాడిని కాదు. సో దాని తర్వాత శ్రీశైలం పూర్ణానంద స్వామి గారిని ఒక ఆయన వచ్చేవారు, ఆయన ఒక దర్శనం అయింది, ఆయన కూడా నేనేం అడగలేదు. వినిపిస్తుందండి? ఆయన పూర్ణానంద స్వామి గారు అని శ్రీశైలం ఉంటారు ఆయన, ఆయన మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో ఉండేవారు చాలు 15 రోజులు మీ ఇంట్లో వచ్చి ఉంటానని అన్నారు, వచ్చి ఉన్నారు. కానీ అప్పుడు కూడా వారిని నేను ఏం అడగలేదు, నాకు ఇలా కావాలి, ఇది ఇలా కావాలని. ఇలా ఉంటుండగా ఆల్మోస్ట్ ఐ రీచ్ ఇన్ ఏజ్ ఆఫ్ 30, 35, 36 ఉంటా ఇప్పుడు 35. ఆ ఒకానొక సందర్భంలో నేను ఐ హ్యాపెన్ టు గో అబ్రాడ్, ఐ వెంట్ టు ఫారిన్ కంట్రీ, ఇక్కడే మిడిల్ ఈస్ట్ లో కంట్రీకి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు మొన్నాళ్ళు అక్కడ ఉన్నాను, అక్కడ అది ఉండగానే ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఒక జెంటిల్మెన్ కలిశాను నేను. ఐ హ్యావ్ మెట్ హిమ్ వన్ జెంటిల్మెన్. ఆయనతో ఆయనకి అంటే పరాయి దేశంలో ఉన్నప్పుడు మనకు ఒక ఇండియన్ కలిస్తే మనలో ఒక విధంగా అభిమానం కలుగుతుందండి. హలో, దేర్ నో స్క్రీన్ కమింగ్, దేర్ నో స్క్రీన్ కమింగ్. సో అక్కడ నేను ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఐ హ్యాపెన్ టు మీట్ ఏ జెంటిల్మన్. హీస్ ఆల్రెడీ బై దట్ టైమ్ ఈజ్ ఎ వెరీ హైలీ స్పిరిచువలీ బాగా అడ్వాన్స్డ్ పర్సన్ ఆయన. నాకు ఆయన కొన్నాళ్ళు వేదాంతం అంతా గురించి కంప్లీట్ నాకు బోధించారు ఆయన. ఎవ్రీథింగ్ ఈజ్ టాట్ మీ, అంటే అసలు ఏమిటి మన ఉపనిషత్తులో చెప్పింది ఏమిటి, భగవద్గీతలో చెప్పింది ఏమిటి, తర్వాత ఇతరత్ర కొన్ని గ్రంథాలు ఉన్న యోగ వాసిష్టం అని, తర్వాత అష్టావకర గీత అని, ఇలాంటి బోర్డుని ఉన్నాయి, రామాయణ భాగవతాలు భగవతం భగవత్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని దాంట్లో హైలైట్ చేసుకుంటూ అసలు ఏమిటి జ్ఞానం అంటే ఇవన్నీ వాటి గురించి ఈ హాజ్ గివెన్ మీ వన్ ఒక ఇండక్షన్ ఆల్మోస్ట్ టోటల్ అబౌట్ 1 year, 1.5 years నాకు ఆయన కంప్లీట్గా బోధన చేశారనమాట. అది ఎందుకు జరిగింది, ఒక ఫారిన్ కంట్రీలో జరగవలసిన అవసరం ఏమొచ్చింది అని ఉంటే అది కూడా ఒక దైవ నిర్ణయమే. అక్కడ ఉన్న అన్ని దైవ నిర్ణయంతో పాటు ఆయన నాకు ఒక విధంగా ఒక మరొక గురువులాగా కానీ బోధించాడు ఆయన. ఆ బోధించడం తర్వాత దాని తర్వాత ఏం జరిగిందంటే, ఆ బోధించిన తర్వాత నన్ను నేను ఇంకా అదే టైంలో ఒకసారి ఇంకొక మరే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వాడింట్లోనే ప్రతి వారం ఒకసారి కలుసుకుంటూ ఉండేవాడిని, వాడింట్లోను నేను మా వైఫ్ నా భార్య ఇద్దరు కలుసుకుంటూ ఉండేవాడు. అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది, నా కూడా టైం అయింది, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ హోమ్ అని. ఓ రోజు సత్స ఇవన్నీ అయిపోయి ఇంకా దీంతో మనం సమాప్తి చేద్దాం, ఇంకా పరదగాను మాట్లాడుకోవాల్సిన ఏమీ లేదు, దీంతో అయిపోయింది అంటే మా డిస్కషన్లో ఆయన చెప్పినటువంటి డిస్కషన్లో అనేకమైనటువంటి మాస్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పరమహంస యోగానంద ఒక టీచరు, తర్వాత జిడ్డు కృష్ణమూర్తి, నిసర్గదత్త మహారాజ్, రమణ మహర్షి, ఇలాంటి మాస్టర్స్ అన్ని, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరికీ చెప్పినటువంటి బోధలు ఏమిటి, ఈ బోధల్లో ఉన్నటువంటి కామనాలిటీ ఏమిటి అనేది ఆయన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అప్పుడు నేను ఆ మిసెస్ కూడా తర్వాత ఆయన చాలా పరమహంస యోగానంద భక్తుడు, క్రియాయోగ అటువంటి దీక్షలను తీసుకున్నాడు. తర్వాత నాకు కూడా కొంత, నేను కూడా కొంత ప్రాక్టీస్ చేశాను క్రియాయోగం అనేది. ప్రాక్టీస్ చేసి దాంట్లో కొన్ని యోగాభ్యాసాలు ఉంటాయి, చేసుకుంటూ వచ్చాను. ఈ ప్రాంతం ఒకరోజు ఏమైందంటే, వాడింట్లో ఆ సత్సంగం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చింది, భోజనాలు అయిపోయి నేను భోజనం పడి సెలవు తీసుకుని బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ పూజా రూమ్లోకి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వాళ్ళ గురువుల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళడం నేను ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పూజా రూమ్లో? భగవాన్ శ్రీకృష్ణ, తర్వాత ఏమో పరమహంస యోగానంద గారు, రమణ మహర్షి గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు, ఇది ఫోటోగ్రాఫ్. తర్వాత నమస్కారం పెట్టి వెనక్కి తిరిగే లోపల నాకు గబుక్కుని రమణ మహర్షి గారు నాకు చాలా సీరియస్గా ఒక చాలా సీరియస్గా చూస్తున్నట్టు నాకు ఒక అనిపించింది. సీరియస్గా చూస్తూ నా ఆ మాటలు, ఆయన చూపులు నాకు మాటలు ఎలా వినపడ్డాయంటే, నన్ను వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోతున్నావా అని అని నాకు మనసులో అనిపించింది, హృదయంలో అనిపించింది గుడ్డు. అలాగే నేను మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నానని నాకు అనిపించింది. ఇలాగ రెండు సైడ్, ఆయన సైడ్ నుంచి నా సైడ్ నుంచి. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ కాంపోనెంట్ నా మనసులో మెదిలిందో వెంటనే నాకు బొటబొటబొటన కన్నీళ్ళు వచ్చేసాయి కళ్ళలోంచి. అప్పుడు అర్థం చేసుకున్నా, ఆహా, నా యొక్క మార్గం ఈ రమణ మార్గమే, అసలు అదే జ్ఞాన మార్గం, నాకు మనసులో జ్ఞాన మార్గమే ఇష్టం ఉండేది. మిగతా యోగాభ్యాసాలు వాటి మీద ఎక్కువ నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ అవసరం అని పక్క చేసుకునేవాడిని. కానీ ఎక్కువ నాకు జ్ఞాన మార్గం అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉండే ఉంటుంది. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో అది నాకు నిర్ధారణ అయిపోయింది. కానీ ఈ లోపల నేను ప్రతిసారి ఇండియాకి వచ్చినప్పుడు అలా కూడాను రమణాశ్రమం వెళుతూ గిరి ప్రవేశం చేసుకుంటూ మెల్లమెల్లగా నాకు ఈ రమణాశ్రమం, రమణ కేంద్రం, సారీ రమణ మహర్షి ఆయన టీచింగ్స్ మీద చాలా ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. ఏమండి, ఇలా ఏర్పడినప్పుడు తర్వాత మెల్లగా గురువు దగ్గర నుంచి, అంటే పరమశ యోగానంద వాడి దగ్గర గురువు నుంచి నేను మెల్లగా శ్రీ రమణ మహర్షి దగ్గర గురువుకి వచ్చాను. చాలామంది అడుగుతారు ఏమంటే గురువు గారిని మార్చొచ్చునా అని. బట్ గురువు ఎవరు, మన శరీరంగా చూస్తే గురువు, శరీరం లేకపోతే గురువు అంతా ఒకటే. అది భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు, గురువుగా మార్చొచ్చునంటే బలరామరెడ్డి గారు అడిగారు, గురువు మార్చుకోవచ్చు అంటే తప్పకుండా మార్చుకోవచ్చు, గురువు ఎంత అంత ఒకటే కదా అని భగవాన్ చెప్పారు. సో అప్పటి నుంచి నాకు మనసులో అది ఒక ఒక సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్. సో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నువ్వు ఆ పలానా గురువు స్టార్ట్ చేసేప్పుడు రమణ మహర్షి అంటే నాకు కొంచెం ఒక గిల్ట్గా ఉండేది. దాని తర్వాత రమణ మహర్షి చెప్పిన తర్వాత అది గిల్ట్ పోయింది. సో ఎవర్ సిన్స్ ఆల్మోస్ట్ నౌ 34 ఇయర్స్ ఐఎమ్ ఇన్ దిస్ లైన్.
సారీ ఫర్ ఇంటర్ఫియరింగ్. మళ్ళీ ఈ మాట నాన్నగారు కూడా చెప్పారండి.
అవును,
ఇప్పుడు ఎవరి సన్నిధిలో మనం కూర్చుంటే మనకి శాంతి, అంటే అకారణంగా శాంతి వస్తుందో, మనకి
శాంతి దొరుకుతుంది,
శాంతి అకారణమైన శాంతి, ఆయనే మీ గురువు.
చెప్పారు అది, నాకు తెలుసు చెప్పారు. నా విషయాలు కూడా అలాగే జరిగింది. అది
మీరు ఒక ఇప్పుడు స్పిరిచువల్ గా ఉండడం వల్ల ఒక మార్గంలో మీరు ఫాలో అవుతూ ఉన్నా మీకు అది స్ఫురింప చేసి మీకు ఒక రకమైన ఎమోషనల్ కనెక్షన్ కుదిరింది కదా, లైక్ అది
అబ్సల్యూట్లీ. సో ఇంకా నా వాట్ ఐఎమ్ నౌ, ఇప్పుడు ఇంకా నేను మాట్లాడబోయేదంతా ఇంకా నా ఉద్యోగం గురించి కానీ లైఫ్ అది అని పక్కన పెట్టేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు టాక్ ప్యూర్లీ ది స్పిరిచువల్ ప్రయాణం ఇంక నుంచి ఎలా సాగింది అనేది. సో ఎప్పుడైతే రమణ మహర్షి దగ్గర నుంచి ఇప్పుడు 84లో నేను రమణ మహర్షి దగ్గర ప్రథమంగా వచ్చాను, 84లో. అప్పుడు ఇండియాకి వచ్చేసాను, నేను ఇండియాకి రాలేదు ఇంకా, స్టిల్ ఐఎమ్ అబ్రాడ్. ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా 1988. ఓకే, బట్ ఈ లోపల రమణాశ్రమం వెళ్ళడం, గిరి ప్రదర్శన చేయడం అన్నీ చేస్తూనే ఉండేవాడిని. కానీ మనసు కొంచెం కుదుట పడింది, నాకు ఎవరైతే నాకు ఈ పాఠాలు చెప్పారో ఆయన కూడా తిరువన్నామలను సెటిల్ అయిపోయాడు ఆయన కూడా. సో అంటే మై ఫస్ట్ గురు, నా ఫస్ట్ గురుది చీమ, దీని సెకండ్ గురు. సో ఆయన దగ్గర నుంచి ఈయన పేరు రంగ, ఇప్పుడు కూడా ఆయన తిరువన్నామలలో ఉంటున్నారు. ఆయన ఇప్పుడు కూడా తిరువన్నామలలో ఉంటారు, అప్పుడప్పుడు మేము టెలిఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. దీని తర్వాత రమణ పాత్ర వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది మహాత్ములను దర్శించడం జరిగింది. ఎవరా మహాత్ములు అంటే, ప్రతిసారి నేను రమణాశ్రమం వెళ్ళినప్పుడు, రమణ తిరువన్నామలు వెళ్ళినప్పుడు ఏదో 2-3 రోజులు వెళ్ళేవాడిని. మేమంతా ఇద్దరం వెళ్ళేవాళ్ళం, మేము ఇద్దరం పిల్లలు అంతా వెళ్ళేవాళ్ళం. వచ్చి వచ్చినప్పుడు ఓసారి 2-3 ప్రతిసారి నేను రామసూరత్ కుమార్ని దర్శిస్తూ ఉండేవాడిని. మీరు రామసూరత్ కుమార్ గారు మీరు వినే ఉంటారు.
తెలుసండి, నాన్నగారి దగ్గరికి ఒక సందర్భంలో నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన నాన్నగారి దగ్గరికి.
సో ఆయనేమో విసిరి స్వామి గారు, విసిరి అంటే ఆయన చేతిలో ఎప్పుడూ విసిరికరణ ఉంటుంది, అందుకని ఆయనేమో విసిరికరణ అంటేవారు. ఆయన్ని కూడా దర్శించుకుని అలా నుంచున్నానే కానీ అడగలేదు నాకు. ఆయన కూడా చూసి ఇలా అన్నారే కానీ ఆయన నాకేం చెప్పలేదు. సేమ్ షరా అడగడం కానీ నాకు ఇది కావాలని కాదు. అంటే మహాత్ముల యొక్క దృష్టి మన మీద పడితే చాలు, ఇది ఇంపార్టెంట్. మహాత్ములు యొక్క దృష్టి మన మీద పడితే చాలు, ఇక మనం ఏం అడగక్కర్లేదు. అవే అది ఒక జ్ఞాన అగ్ని లాంటిది, ఇట్స్ లైక్ ఎన్ ఫైర్. అది మనలో ఉన్నటువంటి వాసనలు కానీ వీటికి అన్ని చెడిపేస్తూ ఉంటాయి మనం. అందుకని ఇంకా మనం ఎక్కువగా అడగవలసిన కూడా అడగవలసిన అవసరం లేదని ఒక తెలిసి తెలియని ఓ తనంలో నాకు ఒక అభిప్రాయం అది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్,
సో మహాత్ముల దగ్గరికి వెళ్తే మనం ఏమీ అడగక్కర్లేదు అనేది మీకు
పాయింట్. అలా అంతే,
ఇన్హెరెంట్ గా ఉంది మీకు.
అంటే నాకు ఇది కావాలి, మా అమ్మాయి పెళ్లి అవ్వలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, నాకేమో ఇంకా పెన్షన్ రాలేదు, ఏం చేయమంట, ఇవన్నీ లోక వ్యవహారాలు ఆయన కానీ ఇవన్నీ మనకి పుట్టుకతో వచ్చింది ఏమున్నా అది మనం అనుభవించి తీరాలి. కానీ అటువంటి మార్పు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా నమ్రతోటి ఒబీడియంట్ గా అలా నుంచి ప్రార్థిస్తే చాలు, ఆయన చూస్తే చాలు, మనం దృష్టి చూస్తే మనకి జరగవలసింది ఏదో మంచి ఉంటే జరుగుతాయి, లేదంటే మనం మన మన జీవితం సఫలంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమండి. సో ఇలాగ తర్వాత ఇంపార్టెంట్ రామసూర్ కుమార్ తర్వాత నాకు అనుభవం చాలా మంచి అనుభవం కలిగింది అన్నామలై స్వామి గారు, మీరు వినే ఉంటారు అన్నామలై స్వామి.
వినడం కాదండి, నాన్నగారు అంటే 1950 ఇయర్స్ వెళ్ళారు కదా నాన్నగారు అక్కడికి, దగ్గర దగ్గర 55 ఇయర్స్ నాన్నగారు రెగ్యులర్ గా సంవత్సరానికి 4-5 సార్లు వెళ్ళేవాళ్ళ అరుణాచలం. ఆయన వెళ్ళినప్పుడు ఆయన కూడా మేము వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం.
సో నేను కరెక్ట్ కరెక్ట్ సో నేను అన్నామలై స్వామి కాళ్ళ దగ్గరికి 3 సార్లు కూర్చుని, 3 స్ట్రిప్లో 3 సార్లు కూర్చుని ఆయన చెప్పిన మాటలు విని ఆఖరికి అప్పుడు ఆయనతో ఆయన అడిగిన ఒక మాట, దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ ఆస్క్ ఏ గురు లైక్ దట్, స్వామి చెప్పండి నేను ఏం చేయాలంటే నా తల మీద ఇలా ముట్టుకుని నేనెవరు పుస్తకం చదవరా అన్నాడు. ఇలాగే నేనెవరు పుస్తకం పడిడా అంటే ఆర్మలను, నేనెవరు పుస్తకం చదవరా అని తమిళంలో ఆయన చెప్పి నాకు ఇలా పెట్టారు, అది చాలు అని అప్పటి నుంచి ఆ పుస్తకం కొనుక్కుని నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. అది ఏమిటి 1932 పబ్లిష్డ్ బుక్, అది 1932 నేను పుట్టను కూడా లేదు, ఇప్పటికీ ఐ కీప్ దట్ బుక్. నేనెవరు అనేది అంతే, నాన్ యార్ తమిళేమో నాన్ యార్ నాన్ యార్ అది తమిళలో నా దగ్గర ఉండేది తమిళ పుస్తకమే, అది అలా పెట్టుకుంటాను అప్పుడప్పుడు అలా చదువుతూ ఉండే. ఏమంటే ఆయన చెప్పారు కదా అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండు నీకు తెలిస్తే నువ్వు వాళ్ళ ముందుకు వెళ్తావు అన్నారు ఆయన దాని అప్పుడు. సో చివరికి నాకు ఇచ్చిన సందేశం అది, ఆ నేనెవరు అనే పుస్తకం చదువుతూ ఉండు నీకు అదే మార్గం చూపిస్తుంది వెళ్ళని నన్ను ఇలా తల ముట్టుకుని పంపించారు ఆయన. సో తర్వాత ఏమిటిందంటే ఇలా జీవితం నడిచిపోయింది, 87 దాదాపు అయిపోయి ఇంకా నెక్స్ట్ మహాత్ములు కలిసిన వాళ్ళలోను అక్కడ టిఆర్ కనకమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేవారు.
అవునండి,
కనకమ్మ గారు, కనకమ్మ గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. సన్నిహితం అంటే ఆవిడ పాదాల దగ్గర కూర్చుని కొన్ని సంవత్సరాలు ఆవిడ చెప్పిన మాటలు వింటూ ఉండేవాడిని. తర్వాత ఆవిడ రాసినటువంటి 2 గ్రంథాలను తెలుగులోకి మార్చాను నేను తమిళం నుంచి, ఒకటి అక్షరవణమాల, ఇంకోటి మురుగనార్ గురించి జీవిత చరిత్ర. ఏమండి ఈ మురుగనార్ జీవిత చరిత్ర వచ్చింది ఆ పుస్తకమే తెలుగు భక్తులందరికీ మురుగనార్ని పరిచయం చేసింది ఆ పుస్తకం.
మీరు ట్రాన్స్లేషన్ చేశారండి?
అది మురుగనార్ అప్పట్లో వచ్చింది ఆ పుస్తకం, మొట్టమొదటి పుస్తకం అది. నా నువ్వు రాయి అన్నారు ఆవిడ, ఆవిడ రాసిన తమిళ పుస్తకం నుంచి నేను తెలుగులోకి మార్చి అది తెలుగు పబ్లిష్ చేసి అందరికి ఇచ్చాను. నాకు మన నాన్నగారి భక్తులు కూడా ఇచ్చాను, ఒక దగ్గర దగ్గర 200-300 కాపీలు ఇచ్చాము మేము. తద్వారా ఆ పుస్తకం మన తెలుగు భక్తులకి మురుగనార్ని పరిచయం చేసింది ఆ పుస్తకం.
అది
సో అది ఒక విధంగా మైకి ఫర్ మీ ఇట్ వాజ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. కానీ ఏమిటి లైఫ్ అక్షరమణమాల కూడా ఆవిడ రాసినట్టు అక్షరమణమాల కూడా అది కూడా నేను వీడే తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు చేసి అది కూడా చాలా మంది మన రమణ భక్తుల్లో చాలా మందికి, రమణ కాదు మన నాన్నగారి భక్తుల్లో చాలా మందికి వెళ్ళింది అది కాపీలు వెళ్ళేది. సో ఆ 2 పుస్తకాలు రాస్తున్న సమయంలో ఆవిడతో నేను చాలా కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఆవిడతో చాలా లభించింది. నాకు చాలా చాలా కూర్చుని మాట్లాడుతూ ఉండేవాడు, ఆవిడ చెప్తూ ఉండేది నాకు ఉన్నటువంటి డౌట్స్ అనేది. ఇలాగా ఒక భక్తితో పాటు ఇటువంటి చిన్న చిన్న పనులు కూడా నా చేత చేయించారు రమణ మహర్షి. ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు అనిపించేది నాకు ఓహో దీనికోసమే నేను మెడ్రాస్ వచ్చాను కాబోసు, చిన్నతన నుంచి బాల్య నుంచి మెడ్రాస్ వచ్చి నా చేత తమిళ నేర్చి ఈ పుస్తకాలు రాసి తెలుగు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత నా మీద పెట్టారు కదా అనుకుని తృప్తి పడుతూ ఉండడు అంతే, అంతకంటే లేదు. కనుక కానీ మరి తమిళ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ తమిళ పుస్తకాలు తెలుగులో మార్చడానికి కొంచెం డిఫికల్ట్ జాబ్. బట్ ఐ డిడ్ ఇట్ వెరీ నైస్ నాకు తమిళ నేర్చుకున్నాను కాబట్టి ఇట్ వాజ్ వెరీ ఈజీ. అండ్ చాలా మంది భక్తులు నా అష్టమణ మాల పుస్తకం చదవడం ఇంక్లూడింగ్ నాన్నగారు భక్తులు ఐఎమ్ టాకింగ్ నాన్నగారు భక్తులు రమణ భక్తులు అందరు
మీరని మాకు తెలియదండి. అక్షరమణి మాల తెలుగులో అద్భుతంగా రాశారు కదండి, అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు మీరు.
ఐ డు నాట్ నో, నాకు తెలియదు, నాకు ఎవరు స్పీడ్ బ్యాక్ నాకు పట్టించుకోలేదు. అయిపోయింది
అది కాదండి, తెలుగులో అక్షరమణి మాల భక్తులకి వరం.
అవును,
తెలుగులో అక్షరమణి మాల వరం అండి మాకు.
అవును, అది 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 మీ పెట్టిన నా దగ్గర మాత్రం ఒకే ఒక కాపీ పెట్టుకున్నాను నేను, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. తర్వాత మళ్ళీ అది
నాన్నగారి సన్నిధి దగ్గర ఇప్పుడు డైలీ అక్షరమణి మాల చేస్తారండి మార్నింగ్.
అవును, అది 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 కనకమ్మ గారు రాసినటువంటి పుస్తకానికి అనువాదం అది, అది వీడు చేసింది, వీడు చేసినటువంటి పని అది. అది చాలా మందికి అది నాన్నగారి భక్తులకి రమణ భక్తులకి అందించాను మెడ్రా హైదరాబాద్. సో అది తర్వాత అదే టైంలో కనకమ్మ గారు, తర్వాత ఆ టైంలోనే నాకు మెల్లగా నాన్నగారి నాన్నగారితో పరిచయం అయింది. పరిచయం ఏంటంటే మొట్టమొదటిసారి ఒకసారి ఇక్కడ యూనివర్సిటీ దగ్గర అక్కడ ఎవరో ఇంట్లో మా అమ్మగారు అనేవారు, నా జ్ఞాపకం మా అమ్మగారు అనేవారు, వారింట్లో సత్సంగం జరిగేది అది. అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ మా కాలేజ్ అంతా ఉంది అక్కడ, ఆ ప్రాంతంలో సంవేర్ నాకు మెమరీ అంత ఇది లేదు. అక్కడికి వెళ్తూ ఉండేవాడు, రెండు మూడు సార్లు వెళ్ళాను నేను ఆయన దర్శించుకున్నాను, ఏం మాట్లాడలేదు, నన్ను చూశాను, నిన్న ఆయన చూశాను అంతే. యాజ్ యూజువల్ ఎవరిని దర్శించినా కూడా ఏం మాట్లాడాలి నిలుచోవడం అంతే. సో తర్వాత కానీ ప్రతిసారి హైదరాబాద్ నాన్నగారు వచ్చినప్పుడల్లా వారిని దర్శించుకుంటూ ఉండేవాడిని, అంటే సంజీవ రెడ్డి నగర్ దగ్గర అక్కడ వస్తూ ఉండేవారు, తర్వాత వేరే ప్లేస్ వెళ్తూ ఉండేవారు. వెళ్ళినప్పుడల్లా నాకు మెసేజ్ వస్తూ ఉండేది, నాన్నగారి భక్తులు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఏమంటే మహాత్ములు మనం దర్శనం చేసుకోవడం తప్పు లేదు, కానీ నా కోరికలు వెళ్ళి దర్శించుకోవడం, ఆ వారు నన్ను చూస్తే చాలు, నేను వారిని చూస్తే చాలు, ఎందుకంటే డిజైర్స్ ఏం లేవు. కానీ అన్యూషువలీ నాకు ఆయన దగ్గర నుంచి నాకు ఒక సెపరేట్ ఒక వాత్సల్యం లభించేది ఎప్పుడు, ఒక కంపాషన్ నాకు ఎప్పుడు గుర్తుపెట్టుకుంది. నేను ఎప్పుడు వచ్చినా కూడా ముందు నన్ను రమ్మనేవారు ఎవరు, ఆయన దగ్గర రామచంద్రరాజు గారు ఉండేవారు ఆయన.
అవునండి,
ఆయన అయ్యో సత్యనారాయణ గారు వచ్చారంటే వెంటనే రమ్మని పోయి కూర్చుంది. ఆయన ఏం చేసేవారంటే పక్కనే కూర్చోబెట్టేవారు, నాన్నగారు పక్కనే కూర్చుని నాకైతే ఇలా చూస్తే ఆయన తెలుసు కదా, ఆయన అలా అలా కళ్ళు తేర్పాటు చేస్తూ ఉండేవాడు, నేను అలా చూస్తూ ఉండేవాడిని. అంటే ఇంకా మళ్ళీ మీకు బాట మాట భాష ఏమి ఉండదు, వచ్చేవాళ్ళు కూర్చుని తర్వాత అడిగేవారు సత్యనారాయణ గారు ఆనందంగా ఉన్నారా అండి అని అడుగుతుంటాను. ఉన్నాను నాన్నగారు, ఉన్నాను సార్. ఒకసారి ఇలా బుగ్గలు తడిపోయి అలా చూస్తూ ఉండేవారు. తర్వాత కొంచెంసేపు కూర్చుని నేను ఇంకా చాలా మంది బయట పాపం చాలా మంది వెయిట్ చేస్తూ ఉండేవారు. నేను ఆయన దగ్గర నిమిషాల తరబడి గంటల కూర్చోవడం నాకు ఇష్టం, ఎందుకంటే వాళ్ళంతా కాదు నన్ను ముందర తీసుకొచ్చి కూర్చోబెట్టి రామచంద్రరాజు గారు, ఆయన ఏమో ఎందుకు అభిమానం నా మీద తెలీదు, నేను చేసిన పుణ్యం ఏంటో తెలీదు. కానీ తర్వాత వచ్చి వెళ్ళిపోయేవాడు అంతే. ఇలాగా ప్రతిసారి జరిగేది. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏమంటే మీ సాధన బాగా జరుగుతూ ఉండేదా అని అంటూ ఉంటారు. బాగా జరుగుతుంది స్వామి, నాన్నగారు బాగానే ఉంది, సంతోషంగా ఉన్నారు కదా, సంతోషంగా ఈ మోసారి లేదు, ఇది సౌ మై కాంటాక్ట్ విత్ నాన్నగారు ఆల్వేస్ హ్యాపెన్. ఇంతకంటే ఎక్కువ నేను అడిగేవాడిని కాదు, తర్వాత అంతకంటే ఆయన అడిగేవారు కూడా కాదు. ఇది ఇది ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు చిన్న కథ జ్ఞాపకస్తూ ఉండేది. రామాయణం చదువుతున్నప్పుడు దాంట్లో ఒక శబరి కథ ఒకటి ఉంది, శబరి గురించి మీరు వినే ఉంటారు. శబరి రాముల వారు సీతను వెతుక్కుంటూ ఆఖరికి ఋషిముఖ గిరి దాటి మతంగ ఋషి కొంత కొండ దాటి ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, శబరి టెంపుల్ ఆ ఏరియా అనమాట. అక్కడి నుంచి వెళ్తే అక్కడి నుంచి ధనుష్కోటి వెళ్తే అక్కడి నుంచి వెళ్తారు అమ్మ, దీసే రాముల వారి రూట్ అది. అక్కడ శబరి ఆశ్రమం ఉంది ఒకటి, అప్పుడు అప్పుడు మతంగ మహర్షి మతంగుని ఆశ్రమం ఉండేది ఇట్లా. ఇది రామాయణంలో కథ. నాకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అప్పుడు కంపారిజన్గా రానగారితో మాట్లాడినప్పుడు ఇది నాకు గుర్తు వస్తూ ఉండేది. మతంగ మహర్షి చిన్నప్పుడు తనలో ఆ అమ్మాయి శబరి అనే అమ్మాయి ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని తుడుస్తూ నీళ్లు తల్లి కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టి అన్నివన్నీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేది. కొంచెం పెద్దదయ్యేటప్పుడు కొంచెం భక్తి ఆచారాలు వచ్చాయి. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము శబరి, నీ పేరు శబరి, ఈ వాడి నుంచి రావు. ఒకరో ఒకనొక రోజు రాములు వారు వస్తారు, సీతను వెతుక్కుంటూ ఇలాగే వస్తారు, ఇక్కడికి రావాలి. అంత వచ్చే వరకు నువ్వు వేచి ఉండు, అప్పుడు ఆయన దర్శనం అయిన తర్వాత నీ ముక్తి కలుగుతుంది అని చెప్పేవారు. అప్పుడు ఆమె వయసు ఎంత, చాలా చిన్నపిల్ల. అప్పటి నుంచి ఆవిడ ముసలి శబరి ముసలి వయసు వచ్చే వరకు కళ్ళు కాయలు కాచేలాగా ఆయన గురించి అలా వెయిట్ చేస్తూ ఆయన తప్పిస్తూనే ఉండేది. అది ఇది స్టోరీ. ఇది చదువుతుంటే ఒకసారి కళ్ళ మీద నీళ్లు వస్తూ ఉంటాయి నాకు. ఎందుకంటే ఆ భక్తి, ఎప్పుడు వస్తాడు నా రాముడు, నేను ఎప్పుడు చూస్తాను రామలక్ష్మణ్, నేను చూస్తానా నేను, కానీ విద్యం ఏనాడు వస్తాడు, అప్పుడు నాకు ముక్తి దొరుకుతుంది అని ఇలాగే. కానీ రోజు ఏదో పలహారాలు చేయడం, పళ్ళు పళ్ళు రెడీ చేసి పెట్టడం, పూలు రెడీ చేసి పెట్టడం, కాళ్ళు కట్టడానికి మంచి నీళ్లు నీళ్లు పెట్టడం, చెంబుతో ఇవన్నీ చేసినట్టు ఆ రోజు వచ్చేవారు కదా. ఇలాగా తాను దాని వృద్ధాప్యం వచ్చే వరకు అలాగే గడిపింది. మనం కూడా అలాగే ఉండాలి. ఈ భక్తి అనేది ఎంతసేపు అలాగే ఉండాలి. నేను ఎప్పుడు చూస్తాను దైవాన్ని, నేను చూస్తానా అనేటువంటి భక్తి రావాలి. శబరి కథ చెప్తున్నాడు మనకి, మనకని చెప్పను, నాకు. నేను ఎప్పుడు చదివినా నాకు అదే గుర్తొస్తుంది. నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను కదా, పోయే రోజు వస్తుంది అనేది. కానీ అలాగా తర్వాత అనుకున్న రోజుకి రాముల వారు లక్ష్మణుల వారు వస్తారు. ఇవో వస్తున్నారు, ఇలా చూసి ముసలి అయిపోయింది, కళ్ళు కనపడవు, చూసి గబగబగా ముందర పరిగెత్తి వచ్చి పాదాల మీద పడుతుంది. ఆవిడ వచ్చావా రామచంద్ర, నీకోసం ఎన్నాళ్ళు బట్టి వెయిట్ చేస్తున్నాను చూసి నీడేసి కాళ్ళు పాదాలు కడిగి అన్ని పెట్టి చూస్తాను. అప్పుడు రాముల వారు అడుగుతారు, ఏమని, అమ్మా నీ సాధన విఘ్నం లేకుండా జరుగుతోందా? నాన్నగారు అలా అడిగేవారు, సాధన బాగా జరుగుతుందంటే ఇదే గుర్తుకొచ్చేది నాకు. రాములవాడు అడిగి, ఏమని, నీ సాధన బాగా విఘ్నం లేక అవిఘ్నంగా సాగుతుంది కదా అని. నువ్వు కోపాన్ని జయించావా? తర్వాత నీ తపస్సు వృద్ధి చెందుతోందా? అంటే నీ సాధన బాగా జరుగుతోంది. అప్పుడు నాన్నగారు అదే అడిగారు నన్ను. అలాగే ఆహార నియమాలు పాటిస్తున్నావా? నీ మనసు సుఖంగా సంతోషంగా ఉన్నదా? ఏ నీ గురుసేవ ఫలించిందా? ఎవరికి, మతంగ రవిశాఖ ఏ గురుసేవ అయితే నువ్వు చేసావు, ఆ సేవ నీకు ఫలించిందా? ఈ ప్రశ్నలకి నాన్నగారు అడిగిన ప్రశ్నలకి ఎక్కడ తేడా కనపడలేదు.
సూపర్
మనసులో
సూపర్ ఉంది.
సో అది జ్ఞాపకం చేసుకుని ఆవిడ రాములు వారు ఆవిడని అడిగిన ప్రశ్నలకి, నాన్నగారు నన్ను అడిగిన ప్రశ్నలకి తేడా లేదు. అంత ఒకటే స్వరూపం అనుకుని ఉండేవాడిని. వారిద్దరి ముందరే ఇంతకీ చెప్పొచ్చేది అంటే రాములు వారు శబరికి మోక్షం ఇవ్వలేదు. ఆయన చూస్తుండగానే ఆవిడ అగ్నిలో ప్రవేశించి ఆయన మోక్షం పొందింది. ఇది కథ. నేను అందుకనే అందరికీ చెప్తా ఉంటాను, ఏమండి భాగవతం చదవండి, రామాయణం చదవండి, ఆధ్యాత్మిక రామాయణం చదవండి. నేను మొన్న పోయినసారి నేను మన ప్రసాద్ గారు సాయి గారు కూర్చొని సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది చెప్తూ వండి పుస్తకాలు కొనుక్కోండి, భాగవతం చదువుకోండి, పుస్తకాలు చదువుకుంటోండి. చదువుకోండి అంటే అంతే, మనం చెప్పవలసిన అంతవరకే. ఆ తర్వాత చేసే ఆచరించవలసింది వాడు వాళ్ళు. సో ఇలాగా నాన్నగారి దర్శనం ఇది ఇప్పుడు గురుసేవ ఫలించిందా అన్న దానికి ఒక ఉదాహరణ అప్పుడు నాకు వస్తున్నాను. ఏమిందంటే, సో నాన్నగారితో మాట్లాడినప్పుడు కూడా నాకు ఆ శబరి మాట శబరి కథ అలా తిరుగుతూ ఉండేది. అప్పుడు ఇంకా చదివిన చూచాకే తెలుసు, కానీ దాని తర్వాత కొంచెం తీక్షణంగా శబరి కథ చదువుతూ ఉండేవాడు రామాయణ పుస్తకం ద్వారా. ఇప్పుడు కూడా నేను ఆధ్యాత్మిక రామాయణం చదువుతాను అంటే ఈ నెల రోజులు ఆధ్యాత్మిక రామాయణం చదవాలంటారు. ఎప్పుడు అప్పుడే జరిగి 20 రోజులు అయిపోయింది. అంటే సూర్యరాశిలో వస్తాడు అన్నమాట, సూర్యరాశిలో వస్తాడు 4 రోజులు ఉంటాడు. జూలై ఆగస్టు 15 నుంచి ఆగస్టు 16 వరకు 4 రోజులు చదువుతారు. మన తెలుగుదేశంలో ఆంధ్రదేశంలో ఈ అలవాటు లేదు, కానీ కేరళలో ఉంది. కేరళలో ఏంటంటే ఆధ్యాత్మిక రామాయణం చదువుతారు. రామాయణానికి ఆధ్యాత్మిక రామాయణానికి తేడా ఏంది, కానీ రామాయణంలో కథ ఎక్కువ జ్ఞానం తక్కువ చెప్తారు, కానీ ఆధ్యాత్మిక రామాయణంలో కథ తక్కువ జ్ఞానం ఎక్కువ చెప్తారు. సో ఇది తేడా. సో కానీ ఈ ప్రశ్నలో నాన్నగారు ఎప్పుడైనా ఈ ప్రశ్న అడిగినప్పుడు చాలా జెంటల్గా అడిగేవారు ఆయన. మీ సంతోషంగా ఉంటున్నారు కదండి సత్యనారాయణ గారు, మీ సాధన బాగా జరుగుతుంది కదండి సత్యనారాయణ గారు, ఇలా చెంపలు బుగ్గలను ముక్కులు తింటారు కదా అంటాడు. అంటే ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ డైలాగ్ లేదు, అంత మోనోలాగే నేనేమంతా అవనండి అవనండి అనుకుంటాను. సో మామూలుగానే ఎలాగో నేను ఎక్కువ మాట్లాడకుండా నాకు పలాంది కావాలని ఎప్పుడు నేను అడిగేవాడిని, లేదు అడగలేదు. కానీ ఒక సంవత్సరం నేను రమణ కేంద్రానికి ప్రెసిడెంట్గా ఉన్నాను ఒక 1 ఏడాది పాటు. అప్పుడే నాన్నగారు ఒకసారి మన కేంద్రానికి వచ్చారు, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అబ్బో పెద్ద జనం ఆ రోజంతా ఆల్ పెద్దప్ప 500 మంది వచ్చేసారు. అందరూ వచ్చి ఆయన 4 గంటలు మాట్లాడారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలు మొదలెట్టి సాయంకాలం 6 అయింది. ఎలా మాట్లాడుతున్నారు 6 గంటల 4 గంటల సేపు ఎలా మాట్లాడుతున్నా? ఆహా, ఆయనకి బహుశా ఆ టైం కాన్షియస్ ఉండదేమో ఆయనకి, పలానా టైం నుంచి మొదలెట్టాలి పలానా టైంకి అయ్యి అవగొట్టాలి అనే కాన్సెప్ట్ ఆయనకి లేదేమో. అంటే మయమరిచినటువంటి ఒక భావోద్వేగంలో అలా మాట్లాడటానికి టైం లేదు, స్పేస్ లేదు, అలా మాట్లాడుతున్నారేమో అని అనిపించేది నాకు. కానీ ఇంకా 4 గంటలు ఎలా మాట్లాడాలి? శక్తి అంటే ఆ శక్తి అక్కడి నుంచే వచ్చింది. ఏ శక్తి అయితే మాట్లాడిస్తుందో ఆ శక్తే అంతసేపు ఇప్పుడు మాట్లాడిస్తుంది. సో తర్వాత ఎంతో సరళంగా ఉండేది మాట. మీరు చూశారంటే కూడా ఆయన ప్రవచనాల్లో కానీ ఇవన్నీ వాళ్ళ మాటలు చాలా సరళంగా ఉండేది, ఎక్కువ కాంప్లికేట్ చేసేవారు కాదు. ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్తాను, నోట్ చేసి పెట్టుకున్నాను నేను మీతో మాట్లాడటాను అది. ఆ సరళంలో ఎలా ఉంటుంది అనేది మా పాయింట్, ఆయన ఎలా చెప్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. తర్వాత అయిపోయిన తర్వాత నాన్నగారికి ఆ టైం కాన్షియస్ ఉండదేమో అని నాకు ఎప్పుడు ఉండేది. మాట్లాడుతుంటే అలా అనర్గళంగా ఒక ప్రవాహంగా లవ్ వచ్చేసి అలా ఉంటుంది. కూర్చునే వాళ్ళంతా అలా మంత్రముగ్ధులైపోయి అలా వింటూ ఉండేవారు, కొంతమంది నోట్స్ రాసుకుంటూ ఉండేవారు కూర్చున్నారు. కా తర్వాత నాకు ఒకసారి నాన్నగారు 2 మెమెంటోలు ఇచ్చారండి. మెమెంటోలు అంటే తెలుసుగా ఒక బహుమానాలు. ఒకసారి బహుమానం ఒకప్పుడు ఇచ్చారు, అది దేనికి ఇచ్చారు నాకు ఇంతవరకు జ్ఞాపకం రాలేదు. నిన్న నుంచి ఆలోచిస్తున్నాను కాదు, నా హాల్లోనే ఉంటుంది ఆయన ఇచ్చినటువంటి ఫోటోగ్రాఫ్, అది వెంకటేశ్వర స్వామి ఫోటోగ్రాఫ్. అది 2వ మొమెంటో ఒకసారి ఇచ్చింది ఎప్పుడంటే, తమిళ భాషలో మాణిక్య వాచకులైన భక్తుడు రాసిన తిరువాచకమైన పుస్తకం ఉంది, దాన్ని నేను తెలుగులోకి అనువదించాను. అది ఆ అనువాదం దాదాపు 4 సంవత్సరాలు పట్టింది చేయడానికి. తిరువాచకం మీకు అందరి ఇళ్లలోనే ఉంటుంది, మీ ఇంట్లోనూ కూడా చాలా మంది. అది రమణ కేంద్రం వాళ్ళు పబ్లిష్ చేశారు. రమణ కేంద్రం పబ్లిష్ చేసినప్పుడు రమణ కేంద్రం వాళ్ళు, అప్పుడు నేను ప్రెసిడెంట్ కాదు, ఇంకొకరు ఎవరు ప్రెసిడెంట్గా ఉండేవారు, నాన్నగారిని ఆయన ఇన్వైట్ చేశాం మనం వచ్చి ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలి అని వచ్చారు. ఆ రోజు నా అదృష్టం అని చూడండి ఎలా ఉంటుందంటే, నా చేత పలికించేది భాగవతం అంటే పలికించిన వాడు రామభద్రుడుట. అలాగే ఆ తిరువాచకం రాయించింది ఆయనే, తర్వాత పలికించింది అంతా ఆయనే. దీనికి ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసింది నాన్నగారు. ఒకటి రమణ మహర్షి నా చేత రాయించారు, ఆవిష్కరించింది నాన్నగారి చేత జరిగింది. చూడండి అదృష్టం ఎంతమందికి వస్తుంది. అదంటే అది నాకు ఆయన ఇచ్చినటువంటి, వీరిద్దరు ఇచ్చినటువంటి ఒక మహాభాగ్యం అది. సో వచ్చినప్పుడు అది ఇనాగ్రేట్ చేశారు, దాని గురించి ఆ పుస్తకం గురించి 4 మాటలు మాట్లాడారు. ఇది ప్రతివాళ్ళు తప్పకుండా చదవాలి, మీరందరూ కూడా ఇంకొకరిని చదివించాలి, మర్చిపోకండి స్మా అని నాన్నగారు అన్న మాటలు నాకు ఈవేళ కూడా చెవిలో ఉంటాను. అది ఆ సాయంకాలం 6:30 అంటే గబగబగా పుస్తకాలను 750 పుస్తకాలు ఏడిపోయి కొనేసుకున్నారు అంటున్నాను. మనం భక్తులే నాన్నగారు భక్తులే. అప్పటికప్పుడు గబగబా కొనేసి నడిపోయారు. తర్వాత చాలా మంది సజీవ ఉంటారు ఒకప్పుడు. తర్వాత ఇలాగా 5-6 పుస్తకాలు నా చేత భగవాన్ రాయించేది, తమిళం నుంచి తెలుగులోకి రాయించారు రమణ మహర్షి.
బ్యూటిఫుల్ అండి.
ఇదొకటి. తర్వాత గురూపదేశ రత్నమాలని వివాచిపోయేది, అది కూడా నాకు నేను రాసినటువంటి పుస్తకం. రమణాశ్రమ వాళ్ళు ప్రింట్ చేసింది అది. అప్పుడు ఆ తిరువాచకం ఆవిష్కరిస్తున్న సందర్భంలో నాకు ఇంకొక మొమెంటోగా ఆయన నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు. అది ఏమంటే నటరాజన విగ్రహం. ఆ పుస్తకం ఏమో నటరాజన్ గురించే, నాన్నగారు ఇచ్చింది నటరాజన విగ్రహం. అది చూడండి, ఇది కూడా ఒక యాక్సిడెంట్ అనుకోనా లేకపోతే ఏముంది నాకు తెలియదు. ఈ వాటి కూడా నా ఇంట్లో నా హాల్లో అది ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు రమణ మహర్షి బొమ్మలు తర్వాత ఇవన్నీ ఉంటాయి వచ్చింది. సో ఇది నీ గురుసేవ ఫలించిందా అని ఆనాడు రామచంద్ర వారు శబరిని ఎలాగైతే అడిగారో నా గురుసేవ కూడా ఇలాగే ఫలించింది నాన్నగారి ద్వారా. తర్వాత ఇంకొకటి, ఇది అయిపోయిన తర్వాత ఒకసారి అంటారు చివరిగా అన్నారు, తర్వాత నాన్నగారుతో కొంచెం సన్నిహితంగా, ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడిని కాదు, అలాగే దూరంగా ఉండేవాడిని కాదు, కొంచెం మర్యాదతోటి అంటే మా ఊరికి దగ్గరే చెందిన వాళ్ళు అయినా కూడా అభిమానం ఉంది నాకు, కానట్లేదు. కానీ నేను ఉండవలసిన స్టేజ్లో నేను ఉండాలి ఆయన అలాగే కొంచెం అనుకోగా ఉంటుంది. కానీ తర్వాత ఏమైందంటే ఆయన ఫంక్షన్స్ ఎప్పుడైనా మన చిక్కడపల్లి త్యాగరాజేశ్వర గానంలో వచ్చిన పరిశ్రమకు నేనే ఒక్కోసారి కంపేర్ చేస్తూ ఉండేవాడిని. నేను ఆయన ఇంట్రడ్యూస్ చేయడం, ఆయన ఇంట్రడ్యూస్ చేయటం లేదు ఆయన సబ్జెక్టు, నేనే కొంచెం ఆ ప్రోగ్రామ్ కొంచెం గడ్డి నడిపిస్తూ ఉండండి కొన్ని, అలాగే కొన్నాళ్ళు జరిగింది. తర్వాత అమృతవాహిని అనే పుస్తకం వచ్చిందిట, ఎవరు మన సాగిరాజు రామకృష్ణరాజు గారు రాసినటువంటి పుస్తకం. దాన్ని సంకలనం చేసి ఇంగ్లీష్లో రాయాలి. అది మీకు తెలిసే ఉంటుంది, అది చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఏమండి అది? సాగిరాజు రామకృష్ణరాజు గారు ఆయన నాకు బాగా తెలుసు, నేను వారికి బాగా తెలుసు. ఆయన ఇప్పటికి కూడా ఆయన నాతో నిన్న పంపించారు ఈ పుస్తకం. ఈ పుస్తకం ఏమిటంటే శ్రీ నాన్న ప్రేమామృత స్రవంతి.
బ్యూటిఫుల్.
నిన్న వచ్చిన పుస్తకం ఇది. ఎవరు అరుణ్ గారికి పంపించారు కొన్ని కాపీలు, నాకు ఒకటి పంపించారు. ఏమంటే మీరు చదవండి, మీరు చదివి దాని మీద ఒక అభిప్రాయం నాకు రాసివ్వండి అన్నారు. నేను అలాగే చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. అంటే ఆయన నా మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది.
సో ఈరోజు సత్సంగం చేయకముందే మీకు పుస్తకం రూపంలో ఉంచి బ్లెస్ చేశారన్నమాట.
అది సో సాగిరాజు రామకృష్ణ గారు సంకలనం చేసిన 2005 ప్రచురణైనటువంటి పుస్తకము. ఆ గ్రంథం తర్వాత కాలంలో 2007 ఆంగ్లంలో వచ్చింది, అది ఇంగ్లీష్లో. దాని పేరు ఏమిటంటే ది వర్డ్స్ ఆఫ్ నెక్టార్. ఇది పుస్తకం.
అవును,
ది వర్డ్స్ ఆఫ్ నెక్టార్, సాధన ఫర్ టేమింగ్ ద మైండ్. ఈ టైటిల్ కూడా నేను దీనికి ఇంగ్లీష్లో అనువాదం చేసిన ఆయన ప్రొఫెసర్ రామకృష్ణ గారు.
అవునండి, అవును.
ఆయన నేను మీ అంతా కూర్చుని ఈ టైటిల్ ఎలా రాస్తే బాగుంటుందని కూర్చుని ఈ టైటిల్స్ అంతా ఈ రావడానికి దాంట్లో నా చిన్న పాత్ర బుడతా భక్తితో నేను కూడా దీంతో వహించాను. దీంతో ఈ పుస్తకం ప్రింట్ అయ్యే వరకు నేను నాన్నగారి వారి యొక్క సేవలో దీంతో ఉంటూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఇక్కడ చికెడపల్లిలో. ఆ చక్కెరపల్లిలో ఆవిష్కరించినప్పుడు పెద్దవాళ్ళతో వచ్చి దానికి నేను దాని మాస్టర్ ఆఫ్ సెరిమనీ అంటారు. ఆ రోజు ఫంక్షన్ అంతా జరిపించడం నేనే జరిపించాను. ఈ పుస్తక ఆవిష్కరణ, స్పీకర్స్ అందరి పై పిలవడం, నాన్నగారి పై మేడం మీద పై డయస్ మీద పిలిపించడం, ఆయన చేత మాట్లాడడం చివరి వరకు ఉండి ఆ ఫంక్షన్ నడిపించింది వీడే, ఈ సత్యనారాయణ. సో దానితో నేను నీ గురు యొక్క సేవని అయిందా అని అప్పుడు రాములు వారు ఎలాగైతే శబరిని అడిగారు అలాగే నా గురు సేవ కూడా అయింది అని అనుకోండి ఇప్పుడు చెప్తున్నాను మీకు. కనుక అదొక మంచి అవకాశం. ఏమండి ఏమ్మా
మా భక్తులకి ఇలాగా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడే వాళ్ళకి చాలా మందికి మీరన్నట్టు కొంచెం మాట్లాడాలి అంటే కొంచెం స్ట్రెస్ టెన్షన్ ఫీల్ అయినప్పుడు నాన్నగారికి వాళ్ళ కలలోకి వచ్చి బ్లెస్ చేశారు చాలా మందికి ఈ సత్సంగాలు చెప్పిన వాళ్ళు. పుస్తక రూపంలో ఆయన వచ్చారు అంటే నాకు అది జ్ఞాపకం వచ్చింది.
అంతే కదా, నాకు ఆయన 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 ప్రెసింగే ఇది, నాన్నగారు ప్రెసింగ్ లేకపోతే నా చేతికి ఇది ఎలా వస్తుంది ఇవాళ? అది కూడా మొన్నే వచ్చింది 2వ తారీఖు. పాపం ఆయన పంపించారు ప్రేమతోటి. సో ఇదొక మంచి అవకాశం నాకు నాన్నగారితో సన్నిహితంగా ఉంటూ ఆ సేవ చేసుకోవడానికి. నా వల్ల ఎంత అవుతుంది అంతే. ఇకపోతే ఇంకా వారి ప్రవచనాల గురించి ఎక్కువ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నాకు చాలా పడుతుంది. ఈ పుస్తకం అనేది ఇంగ్లీష్లో చదివిన తర్వాత వారి యొక్క స్టైల్ ఏమిటి, వారి యొక్క భావం ఏమిటి అని బాగా నాకు నేను ఆకలింపు చేసుకున్నాను. ఇది నా కాపీ ఇది. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడమే మా పశ్చిమ గోదావరి జిల్లాలోని వాళ్ళందరికీ ఆయన చేసిన మా పెద్ద సేవ అంటే గర్వంగా చెప్పిన మా పశ్చిమ గోదావరి జిల్లా, మా ఊరు, మా గుమ్మలూరు అనేది నేను బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. మా అందరికి అంటే దాంట్లో ఆడవాళ్ళు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా ఏదో విధంగా ఆయన నా మంచి మాటలు మార్గంలో చెప్పి అందరినీ కూడా 2 మెట్లు పైకి ఎక్కించినారు. అలాగే రమణ బోధనలు కూడా ఆయన వినేలా చేశారు. ఆయన ఇది ఒక గొప్ప సేవ, గొప్ప సంఘ సేవ. ఇందాక చెప్పానే ఇది ఒక గొప్ప సంఘ సేవ. స్పిరిచువల్ పార్ట్ అక్కడ సంఘ సేవ నాన్నగారు చేసింది. మహాసంఘ గొప్ప సంఘ సేవ అంటే చాలా మందిని పైకి తీసుకురావడం చాలా చాలా వారి ప్రవచనాలు ఎంతో నిదానంగా సరళంగా అర్థం అయ్యేలా అప్పుడప్పుడు చెలోక్తులు కూడా విసురుతూ ఉంటూ మాట్లాడేవారు. వారు చేసినది జ్ఞానదానం, నాట్ ప్రవచనాలు కాదు, ఇది జ్ఞానదానం. ఈనాటికి నాన్నగారు ఫాలోవర్స్ కూడా చాలా మంది, దాదాపు 45 సంవత్సరాలు ఆయనతో పాటు వెళ్ళింది అందరూ తిరిగి. నాన్నగారు శరీరం త్యాగం చేసిన తర్వాత చేసే వరకు కూడా వారంతా కూడా ఉంటూ వారు చెప్పిన మాటలు అవగాహన చేసుకుంటూ ఆకలింపు చేసుకుంటూ అలా గడిపినటువంటి వాడు చాలా అరుదైన అవకాశం. ఎందుకంటే అది స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటారు ఇంగ్లీష్. ఆ గాడ్స్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇది కూడా ఒక భాగం. అందుకనే నాన్నగారి రూపంలో వచ్చి ఇప్పుడు అందరికీ ఎవరినైతే ఏ వర్గాన్ని కానీ స్త్రీ వర్గాన్ని అందరినీ కొంచెం పైకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఆయన అనర్గణమైనటువంటి వ్యాసాలతో, అనుగ్రహతోటి, ప్రవచనాలతోటి వాళ్ళందరినీ ఉత్తేజపరిచి. మొన్న ఒక లేడీ మాట్లాడారు, ఏదో విన్నాను నాకు, సాయి గారు పంపించారు, ఆవిడ పేరేదో ఉంది, ఆవిడ కోడూరు ఆవిడ రిమంబర్. ఆవిడ ఎంత ఎమోషనల్ గా మాట్లాడుతూ నాన్నగారు అంటే అంతటి జ్ఞాన బోధ, అంతటి భక్తి మా బోధ అని భగవాన్ ఇచ్చి, భగవాన్ అంటే రమణ మహర్షుల యొక్క శిష్యులైనటువంటి నాన్నగారు వాళ్ళందరికీ అలా పంచిపెట్టారు దాన్ని. లేకపోతే అంత ఈజీ కాదు, అంతమంది మనుషుల్ని ఆ వైపు తీసుకురావడం అనేది చాలా చాలా కష్టం. అది ఒక్కరికే
అంటే
చెప్పండి
అంటే అంటే మీరన్నట్టు ఎన్లైటన్ చేయడమే కాకుండా భక్తుల్లో చాలా మంది, సత్యనారాయణ గారు చాలా మంది సబ్జెక్ట్ ధారాళంగా నాన్నగారు చెప్పినట్టుగా చెప్పేస్తారండి. అంటే ఏ రేంజ్ ట్రైనింగ్ అంటే అసలు వాళ్ళకి ప్రిపరేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. వాళ్ళని ఇప్పుడు మనకి స్విచ్ చేస్తే ఫ్యాన్ ఎలా తిరుగుతుందో
అంతే. నేను విన్నాను
చాలా మంది
చెప్తారండి చెప్పగలరు, అలాగే ఫాలో అవుతారు నాన్నగారు మాట్లాడి, అలాగే ఫాలో అవుతారు, ఏ స్టైల్ లో ఫాలో అవుతున్నారు.
అంటే స్టూడెంట్స్ గా ఉండి టీచర్స్ కూడా అయిపోయారండి.
ఎగ్జాక్ట్లీ, కూడా వాళ్ళే టీచర్స్ అయిపోయారు. అంటే రమణ మహర్షి ఉండదు అనేది ఒక మాట అంటారు, నువ్వు భగవంతుని చూడాలంటే నువ్వు భగవంతుడు అయిపోవాలి. అంతేగాని భగవంతుడు చూడటం కాదు, భగవంతుడు అయిపోవాలి.
అయిపోవాలి.
ఏమండి నువ్వు నాన్నగారులా, నువ్వు నాన్నగారు మాట్లాడాలంటే నువ్వు నాన్నగారులా అయిపోవాలి, మాట్లాడాలి
అయిపోవాలి. అవును. సో అలా అంటే ఆ రేంజ్ ట్రైనింగ్ శ్రమ లేకుండా అవుతున్నారని తెలియకుండా, ఐ మీన్ అంటే భగవంతుడు చేసిన పని అంటే పక్క మనిషికి తెలియకుండా చేస్తాడు సైలెంట్ గా అనడానికి ఉదాహరణండి.
రైట్. సో ఇక కమింగ్ టు నాన్నగారు టాక్స్, ఆయన యొక్క స్టైల్ చాలా ఒక ఒక యూనిక్ గా ఉంటుంది. నాన్నగారి యొక్క మాట్లాడే స్టైల్ ఇప్పుడు నా స్టైలు, నేను పెద్ద నా పెద్ద నేను నాట్ ఎ వెరీ గుడ్ స్పీకర్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ స్పీక్ ఇన్ ఎ పర్టికులర్ స్టైల్. ఏమండి తర్వాత ఒక్కొక్కటి మీరు ఒకలాగా మాట్లాడుతూ అందరికి ఒక్కొక్కలాగా మాట్లాడుతూ నాన్నగారు మాటలు కూడా ఆయన ఒక యునీక్ స్టైల్. అది ఎలాంటి స్టైల్ అంటే ఆయన ఒక మాట చెప్తే అది మనలాంటి వాళ్ళు వినేవాళ్ళ హృదయాలు టక్కు పట్టుకుంటుంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్నికల్ వర్డ్స్ కనుక మన గ్రాంథికం సంస్కృత పదాలు లేకపోతే ఉపనిషత్ వాక్యాలు మాట్లాడితే చాలా మంది గబుక్కుని పట్టుకోలేదు. కానీ ఎలాగైతే చెప్తే ఆయనకి దాంట్లో దాన్ని వాళ్ళకి హృదయంలో అతుక్కుపోతుందో అలాంటి విధంగా మాట్లాడేవారు. ప్రత్యేక విధానం నామ జపం భక్తితో చేయాలంటారు. ఇప్పుడు నామజపం ఊరికే చేయకూడదు, మెకానికల్గా చేయకూడదు, భక్తితో చేయాలి. అలాగే భక్తి పూజ చేసినా కూడా భక్తితో పూజ చేయాలి, లేకపోతే ధ్యానం చేసినా కూడా భక్తితో ధ్యానం చేయాలి అనే పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది మెకానికల్గా ఉండకూడదు. ఏదైనా నామ జపం చేస్తున్నామా జపం చేస్తున్నా కాకుండా ఆ చేసేవాడు ఎవరు ఆ చేసేవాళ్ళు ఐక్యమైపోవాలి. అది నాన్నగారి పాయింట్. నామజపం చేస్తుంటే నామజపం ఎవరు చేస్తున్నారు నేను చేస్తున్నాను, ఆ నామజపం చేస్తే నాలో నేనే ఐక్యమైపోవాలి.
అవునండి.
అది పూజ చేసినా లేకపోతే ధ్యానం చేసినా మరొకటి చేసినా ఒక దానం చేసినా కూడా ఆ చేసేవాడు ఎవరు వాళ్ళ అయిపోవాలి. ఇది చాలా వెరీ సటిల్ పాయింట్. అది చాలా మందికి అర్థమయ్యేలా చెప్పేది ఇది. అలాగే ఒక పాయింట్ చెప్తా, ఇవన్నీ నేను నాకు బకాస్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఎక్కువ ఆయన ప్రవచనాలకు వెళ్ళేవాడిని కాదు. ఎందుకు నాకు టైం ఉంటుంది, బికాజ్ ఐ వాజ్ ఆల్సో బిజీ ప్రొఫెషనల్లీ మై లైన్ ఆఫ్ టర్మ్, ఐ వాజ్ ఇన్ కన్సల్టింగ్ ఫీల్డ్. అందువల్ల నేను ఎక్కువ ఏదో కొంచెంసేపు కూర్చుని 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుని నాన్నగారు నా ఫుట్ వెళ్ళిపోతూ ఉండేవాడు. అంత ఒక స్పీడ్ లైఫ్ అనమాట అది. కానీ తర్వాత కొన్ని పుస్తకాలు చదవడం ఇలాంటి పుస్తకాలు చదివి కొంచెం అప్పుడప్పుడు యూస్ టు మేక్ నోట్స్ ఆఫ్ ఇట్. నాకు ఎప్పుడు నాకు అలవాటు ఏం చదివినప్పుడు నోట్స్ పాయింట్ నోట్స్ దాస్ చేసి పెట్టుకుంటాను పుస్తకాల్లోనూ అన్నింటిలోను. తర్వాత మన యొక్క మన జయం, మనం అంటే సాధకుల యొక్క జయం, అది భక్తుల యొక్క జయం ఎప్పుడంటే లిబరేషన్, ముక్తి. అది చిన్ననాటి నుండి అది ఆ జయం అనేది అంతేంది అద్వైత దృష్టికి అలవర్చిపోవాలంటారు. ద్వైత దృష్టి పనికిరాదు, అద్వైత దృష్టి అలవాటు పడాలి అంటారు. అద్వైత దృష్టి అంటే మళ్ళీ గురువు దగ్గర వచ్చేప్పుడు అద్వైత దృష్టి పనికిరాదు. అద్వైతం ఏమంటే నేను అంతా ఒకటే, ఇప్పుడు విశ్వమంతా నేను ఒకటే, కానీ గురువుగారు ఆయన చెప్పిన నాకు పాఠం చెప్పించదు ఆయన గురువుగారిని చూడాలి. కానీ నువ్వు నేను ఒకటే అని చెప్పేసి ఆయన ముందర కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చోకూడదు అలాగా. ఎక్కడైనా అద్వైతం, కానీ గురువుగారి దగ్గర మాత్రం అద్వైతం మనం చూపించకూడదు. అది అలాగే రమణ మహర్షి దగ్గర కూర్చునేవాడు ఎంతో అనుకూత, అలాగే నాన్నగారి దగ్గరికి వెళ్ళే కూడా అందరూ కూడా ఎంతో అనుకూత కింద కూర్చునేవారు. పెద్ద పెద్దవాడంతా వచ్చి నేను చూశాను. ఒక ఎక్సెప్షన్ నాకు మాత్రం నేను వచ్చా చూసేసి మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నా. ఇది ఏడు మరి నాకు ఆ అదృశ్యం ఎందువల్ల కలిగిందో నాకు తెలియదు. ఎక్కువ సేపు వెయిట్ చేయించేవారు కాదు, సత్యనారాయణగారు వచ్చాయంటే చూపించడం వెళ్ళిపోవడం అంతే ఫినిష్. అలాగా భక్తిలో కూడాను నాన్నగారు చెప్పింది ఏంటంటే చిన్నప్పటి నుంచి వచ్చే భక్తికి చాలా పవర్ ఉంటుంది.
అవునండి. అవును.
మధ్యలో ఏదో 60 ఏట్లో 56 ఏట్లకి రిటైర్ అయిపోయింది ఆ భక్తి అంటే దాంట్లో ఎక్కువ దాని పట్టు ఉండదు అంటారు. అది అక్షరా నిజం. అది చిన్నప్పటి నుంచే వచ్చే భక్తి చాలా మంచిది. వయసు వచ్చిన తర్వాత భక్తి అంతగా పెద్దగా దాంట్లో రాణింపు ఉండదు, రేణింపు ఉండదు అంటారు ఆయన. కనుక మనం చిన్నప్పటి నుంచి భక్తి పెంచుకోవాలి, మనతో పాటు మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి భక్తి నేర్పాలి అని. అలా నేర్పినప్పుడే ఈ పరంపర అలా కొనసాగుతూ ఉంటుంది.
అవునండి.
లేకపోతే మధ్యలో బ్రేక్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది నాన్నగారు చాలా గుప్తంగా చెప్పకుండా చెప్పినటువంటి ఒక రహస్యం. చిన్ననాటి నుంచి వచ్చేటువంటి భక్తి చాలా మంచి భక్తి, వయసు వచ్చిన తర్వాత అంత రేణి ఉండదని చెప్పడంలో కారణం ఏంటంటే మనం కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకి, మన వంశంలో పిల్లలకి, మన వాళ్ళకి ఎవరికి, వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఆ భక్తి రావాలి అనేది ఒక కార్డినల్ ప్రిన్సిపల్ నా ఉద్దేశం. అలాగే ఆత్మ వెనక్కి తిరగాలి. నువ్వు మనసుని బాహ్యంగా బయటకు పంపించకు, నువ్వు లోపలే మనసు తిప్పు, 180 degrees వెనక్కి తిరుగు. ఇలా మాట్లాడితే చాలా మందికి అర్థం అవ్వదు. అఫ్కోర్స్ మనలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వద్దు. కానీ ఆయన ఎలా చెప్పేవారంటే, ఏమండి కారు నడపడం చాలా సులభం, కారు మండిపోయి అలా ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ రివర్స్ రావాలంటే చాలా కష్టం కదండి. అలా అలాగే మనసు కూడా సులభంగా బయటకు పోతుందండి, కానీ అంతరంలోకి వెనక్కి వెళ్ళడం అంటే చాలా కష్టం అండి. దానికి భక్తి కావాలండి అంట, దానికి వివేకం కావాలండి, వైరాగ్యం కావాలని అండి. ఇది నాకు చాలా ఒక అట్రాక్టెడ్ టు దిస్ కాన్సెప్ట్. అంటే మన ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ చాలా తొందరగా వచ్చేస్తారు. ఇంట్లో ఇంటే కదలకుండా మన డ్రైవింగ్ లైన్కి మన ఇంటికి వచ్చేస్తారు. కానీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు, నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు నా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వాడు ఒప్పుకోలేదు. మళ్ళీ చచ్చినట్టు అక్కడ రూల్స్ ప్రకారం ఆయన డ్రైవింగ్ తెలుసుకోవాల్సిందే. చాలా ఇంపార్టెంట్ అంటే రివర్స్ చేయడం. ఆ రివర్స్ చేయకపోతే అసలు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది డ్రైవింగ్ అని చెప్తున్నాను. అలాగా రివర్స్ చేయంటే మనసుని ఆత్మవైపు దృష్టి తిప్పాలి ఎంత కష్టం అంటే, కారుని రివర్స్ చేయడం అంత కష్టం అని ఈ కారు యొక్క ఎగ్జాంపుల్ తీసుకుని ఆ పాయింట్ నాన్నగారు భక్తులు చెప్పడం అనేది ఒక యునీక్ మెథడ్ ఆఫ్ సేయింగ్ ఇస్. ఇది అందరూ వాడరు మాట, ఈ పాయింట్ అందరూ వాడరు. ఫార్వర్డ్కి కారు రోడ్డు మీద వెళ్ళిపోవడం ఈజీ, కానీ వెనక రమ్మంటే మాత్రం చాలా కష్టపడతారు. అలాగే మన మనసు కూడా ఫ్రీగా ముందుకు వెళ్ళిపోతుంది, బయట వ్యవహారంలో వెళ్ళిపోతుంది, కానీ ఆత్మలోకి మాత్రం బట్టన్ రాదు. రివర్స్ గేర్లో వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలంటే దానికి భక్తి కావాలి, డివోషన్ కావాలి, అన్నీ కావాలన్నారు. చూడండి ఈ విన్నాను, చాలా సింపుల్ అయినా కూడా ఆ చెప్పేటప్పుడు ఆయన అక్కడ కూర్చున్నటువంటి వందలాది భక్తులకి ఎంత ఈజీగా ఆకట్టుకుంటుంది ఆ పాయింట్ అనేది తెలుస్తుంది వాడు. కనుక నేను ఎవరు అని ఆత్మవిచారణ చేస్తున్నప్పుడు మనసు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడం కష్టపడే వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ జ్ఞాపకం వస్తే ఆటోమేటిక్ అప్పుడు వెళ్ళడానికి వాడు ప్రయత్నిస్తారు. వాడు కారుని వెనక రివర్స్ లో ప్రయాణం చేయడం అలవాటు చేస్తారు. అలాగే సో భక్తులు ఏం కోరుకోకూడదు, కోరుకోరు ఇప్పుడు నాలంటి జ్ఞానం ఎవరిని ఏమో అడగనండి. భక్తులు ఏమి కోరుకోకూడదు, కోరితే మన అంటే మన కోరికలు ఉండకూడదు. ఏమంటారు నాన్నగారు, ఏమండి మన కోరికలు ఉండకూడదండి, కోరికలు కావాలంటే బీపీ వస్తుందని అంటారు ఆయన. ఎందుకు అయ్యా అది ఆ కోరిక తీరలేదు, ఆ కోరిక తీరలేదు, ఎప్పుడు తీరుతుంది, ఎప్పుడు బీపీ పెరిగిపోతూ ఉంటుంది, అందుకని కోరికలు తీయకుండా ఉండండి. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు, మీకు అందరికీ తెలిసిందే
అంటే దీనికి ఇంకొకటి కూడా చెప్పేవారు, కోరికకి ఇంకొకటి కూడా చెప్పేవారండి. మీకు కోరిక తీరితే, అంటే మనం ఏదైనా ఒకటి కోరుకుని కోరిక తీరితే గర్వం వస్తుందంట.
అవును గర్వం వస్తుంది.
తీరకపోతే డిప్రెషన్ వస్తుందంట.
డిప్రెషన్ అంటే రెండు కష్టమే,
రెండు కష్టమే.
ఈ విషయంలో ఆయన ఇంకో మాట అనేవారు ఏంటంటే, నువ్వు ఏం అడగకూడదు, ఆయన ఇస్తాడు. ఎలాగా, మన ఇంట్లో చంటిపిల్లలు ఉన్నారనుకోండి అమ్మ నాకు స్నానం చేయించని వాడు అడగరు. వాడు అలా ఆడుకుంటూ ఉంటారు, మట్టిలో పొరుగుతూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు, ఆడుతుంది. అమ్మే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు స్నానం చేయించి శుభ్రం చేయించి కూర్చోండి. అలాగే మనకు కూడా భక్తుడు కూడా నాకేం కావాలో అంతా ఆయనే చూసుకుంటాడు, ఆయనే స్నానం చేస్తాడు, ఆయన తిండి పెడతాడు, ఆయన చూస్తాడు. చంటి పిల్లలకి తల్లి ఎలాగే చేస్తుందో అడగకపోయినా ఎలాగైతే చేస్తుందో, అలాగే మనం కూడా అడగకపోయినా మనకు కావాల్సింది ఆయన చేస్తాడు. కనుక అమ్మలా నాన్న ఎలా అమ్మలాగా మనకి ఎలాగ నా స్నానం చేయిస్తుందో, అలాగే భగవంతుడు కూడా మనకి అలాగే చేయిస్తాడు అని చెప్పడం, అది ఎంత ఒక సో మచ్ క్లారిటీ ఇట్ గివ్స్. ఇంకా మనకు అడగక్కర్లేదు, మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి అంతా మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు, నూడుకోవచ్చు కదా. ఇది మనకి, ఇది మనకి దృఢపడాలి. దిస్ ఇస్ వాట్ అల్టిమేట్ ఐఎమ్ సేయింగ్. ఇది మనకి దృఢపడకపోతే మనం ఈ నాన్నగారు ఇన్నాళ్ళు మనకు చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా వృధా అయిపోతాయి. మనం ఈ పుస్తకాలు ఉన్న అన్ని మనం ఫాలో అవుతారు. 4 పాయింట్లు పట్టుకుంటే మనకు చాలు, 4 పాయింట్లు అదే అది పట్టి దాన్ని పట్టుకుని మనం ముందరికెళ్తే అవన్నీ ఆటోమేటిక్ గా అన్ని వస్తూ ఉంటాయి. తర్వాత దేహం నేను, తర్వాత ఇంకోటి ఒక మంచు ఉంది అనుకోండి, ఒక మంచు కొండ ఉంది, సూర్యుడు ఉదయిస్తే మంచు కరిగిపోతుంది. ఇది నాన్నగారి మాట. అలాగే మనలో ఉన్నటువంటి మాయ ఎప్పుడైతే భక్తి పెరిగిందో మాయపోతుంది, మాయ కరిగిపోతుంది. ఆ కంపారిజన్ చూడండి, మనలో ఉన్న మాయ, మాయ అంటే ఏమిటి? సంసారం మాయ, మనం చూసేదంతా మాయ, ఇదంతా అబద్ధం కాదు, లేనిది నిజంగా ఉంది అని అనుకోవడమే మాయ. ఇది మాయ అంటే, మాయ డెఫినేషన్ ఏంటంటే దాట్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ వీ సీమ్ టు బి నోయింగ్ దట్ ఇట్ ఎగ్జిస్ట్. లేని వస్తువు మనం అంటే ఎండమావుడులాగా, ఎండమావుడు అతను ఏం లేదు, నీళ్లు ఉన్నాయని అనుకుంటాం కానీ లేదు, అది మాయ. ఈ మాయ ఎప్పుడు పోతుందంటే ఓ సూర్యకిరణాలు వచ్చి బాగా దగ్గరికి వెళ్ళి పోతే, అది సూర్యకిరణాలు చూస్తే ఆ మంచి ఎలాగైతే కరిగిపోతుందో, అలాగే ఎప్పుడైతే భక్తి కరిగిందో ఈ మాయ కూడా అలాగే కరిగిపోతుంది. ఇలా భక్తి పెరగడం, మాయ కరిగిపోవడం, ఇలా సూర్యుడు రావడం, మంచి కరిగిపోవడం, ఈ 2 పేరల్ ఎగ్జాంపుల్స్ భక్తులకి చాలా ఆకట్టుకుంటాయి. లేకపోతే వేదాంతిక తరుణాల నుంచి మాట్లాడితే ఎంతైనా మాట్లాడచ్చు మనం, కానీ అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరు? అక్కడ కూర్చున్నటువంటి ఆడియన్స్ ఎవరు? అలాంటి వాళ్ళే. కానీ మనకు అర్థం అవ్వాలంటే ఆ లెవెల్కి వచ్చి మనం మాట్లాడాలి.
అవునండి, అవును,
అలాగే. సో దేహం నేను అనుకున్నంత కాలం, దేహం నేను అని అనుకున్నంత కాలం, ఎక్కడి నుంచో వచ్చాము, ఎక్కడికో పోతాం అనే భావన ఉంటుంది అని అనుకుంటాము. నేను పలానా చోట గుమ్మడూరులో పుట్టాను, పలానా ఉద్యోగం చేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడో పోతాను అని ఉంటుంది. ఏమంటే ఎప్పుడు నేను దేహం అనుకున్నప్పుడు, కానీ ఆత్మను తెలుసుకున్న తర్వాత ఈ ప్రవచనాల ద్వారా, రమణ మహర్షి ప్రవచనాల ద్వారా, నాన్నగారి కోసం నేను ఆత్మను తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడి నుండి రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు అని తెలిసిపోతుంది. వచ్చేది పోయేది ఓన్లీ ఈ శరీరమే, నేను కాదు. చూడండి ఎంత ఒక ప్రొఫౌండ్ ట్రూత్ ఇది, ఎంత సులభంగా నాన్నగారు దాన్ని, అది నాన్నగారు రమణ మహర్షి కూడా అదే చెప్పారు, మహర్షులు కూడా అదే చెప్పారు, కానీ చెప్పినటువంటి విధానం చాలా తేటతనం చేస్తుంది. బ్యూటిఫుల్ గా దేహం ఉన్నంత కాదు, కానీ నేను ఆత్మను తెలుసుకున్న తర్వాత నేను ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడి నుంచి పోలేదు, ఎక్కడే పోవట్లేదు. నేను ఎప్పుడు నిన్న ఉన్నాను, ఈవేళ ఉంటాను, ఉన్నాను, నిన్న ఉండినాను, ఈవేళ ఉన్నాను, రేపు ఉంటాను, నేను ఎప్పుడు వేళను, ఎక్కడికి పోవట్లేదు. కనుక నేనే అది. దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంతం, రమణుల యొక్క వేదాంతం, నాన్నగారి యొక్క వేదాంతం. నాన్నగారు అంటూ ఉండేవారు ఎప్పుడు, నువ్వెవరో మీరు తెలుసుకుంటూ ఉండండి అని ఆయన ప్రవచనంలో చెప్తూ ఉండేవారు. ఎవరు నేను ఎవరిని తెలుసుకోవాలంటే ముందర దా వెనక్కి వెళ్ళాలి, నేను ఆ కారు కొంచెం రివర్స్లో పెట్టేగానే నా వెనక రాదు. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి నేను ఎవరో తెలుసుకున్న తర్వాత ఇంక నాకు జనన మరణం అంటూ ఏమీ లేనే లేవు అని తెలుసుకోవడానికి ఈ పాయింట్ చెప్పారు. అలాగే ఇంకోటి మాట చెప్పారు, మనం అరటిపండు తినేటప్పుడు అరటిపండు ఒలిచి ఆ పైన స్కిన్ తొక్కని బయట పారేసి ఫుట్ అరటిపండు మాత్రం తింటాం. అలాగే ఆ దేహాన్ని పారేసి లోపల ఉన్నటువంటి ఆత్మ చూడాలి, అది తిన అది అది గ్రహించాలంటారు ఆయన. కంపారిటివ్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, ఎలాగ ఆయన కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు టు మేక్ ది ఆడియన్స్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ అనేది చెప్పడానికి 4-5 ఎగ్జాంపుల్ పికప్ చేశారు. అరటిపండు ఇవ్వగానే తోలు తీసి అది పాడేసి మధ్యలో ఉన్న పండును మాత్రం తింటాం. అలాగే ఈ దేహం అన్న దాన్ని తీసేసి లోపల ఉన్నటువంటి ఆ పండును తినాలి. అలాగే గుడిలోకి వెళ్ళినప్పుడు విగ్రహాన్ని చూసినప్పుడు విగ్రహాన్ని రాతి విగ్రహాన్ని తీసేసి కోసేసి రాతి విగ్రహంలో ఉన్నటువంటి ఆ భగవస్వరూపాన్ని చూడమంటారు. అదే దృష్టి అలవాటు చేసుకోవాలి. తర్వాత భక్తి ఉన్నప్పుడు భక్తి ఎలాంటి అవ్వాలంటే సదా ఆ భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఎలా స్మరిస్తూ ఉండాలంటే ఆయన ఎగ్జాంపుల్ చేసి ఎలాగైతే మల్లితే ఇక ఒక కర్రను పట్టుకుని ఎలా పెనవేసుకుని ఉంటుందో, అలాగే ఈ మనిషి కూడా ఆ భగవంతుని ఈశ్వరుడు అతని గురువు చుట్టూ అలా మనసు తిప్పి తిప్పి మళ్ళీ తీయగలరు అది ఉంటే అలా ఉంటే ఎప్పుడు సదా దాంట్లోనే ఉండాలి అన్న దానికి ఆ ఎగ్జాంపుల్ మళ్ళీ తీగ తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు
ఆయన.
అది జ్ఞాపకం ఉంటాయి కొన్ని జ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ నేను కలెక్ట్ చేసి చదువుతున్నప్పుడు ఇలాంటివన్నీ చాలా చక్కగా ఉంటాయి మాట మళ్ళీ తీగలు. మనకి జ్ఞానం కావాలి అన్నదాని జ్ఞానానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ మరో రెండింటికి ఇవ్వాలి. ఏమిటి జ్ఞానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము వైరాగ్యాన్ని సన్నిసించడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. సన్నిసించడం ఏంటి అంటే అన్ని కషాయ భక్ష పట్టి ఇంట్లో వెళ్ళిపోవటం కాదు మానసికంగా సన్నిసించాలి అంతంటే అటాచ్మెంట్ లేకుండా అందరితో ఉండాలి కానీ లేనట్టు ఉండాలి. దానికి ఏమంటారు తామరాకు మీద తామరాకు మీద నీటి పుట్టలో ఉండాలి అంటారు. అది నాకు నాకు జ్ఞానం కావాలని తృష్ణ ఉంది దాని మీద ఒక ఆపేక్ష ఉంది నాకు కావాలి ఎంత నాకు దాని మీద ప్రేమ అభిమానం నాకు జ్ఞానం మీద కావాలని ఉందో అలాగే సన్యాసం మీద అలాగే వైరాగ్యం మీద కూడా అంతటి కాంక్ష ఉండాలి అని నాన్నగారు ఈ పాయింట్లని మనకి అలాగే భక్తి లేని జ్ఞానం పంచదార లేని టీ కాఫీలో ఉంటుందండి అంటూ ఉండేవారు ఆయన. బికాజ్ వి ఆల్వేస్ సే భక్తి జ్ఞాన మాత జ్ఞానానికి మాత్రం భక్తి అందుకని భక్తి వల్ల ఉండదు భక్తి ఉంటే కానీ భక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి. భక్తి లేని జ్ఞానం లేకపోతే జ్ఞానం లేని భక్తి రెండు కూడా షుగర్ లేనటువంటి టీ కానీ కాఫీ లాంటివి ఇలాంటి పదాలతోటి నాన్నగారు వారి భక్తుల్ని ఆకట్టుకొని వాళ్ళు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి నిల్చోబెట్టడం ఆయన చాలా గొప్ప సేవ చేసే గురువు రూపంలో. సో నా వంతు నేను ఆ గురు రూపంలో ఉన్నటువంటి నాన్నగారికి నా వంతు నా అంతటి నా ఈ సేవ ఈ పుస్తక రూపంలోనూ ఇలా చిన్న చిన్న పనులు చేస్తుంటూ ఆయన నేను నెరవేర్చుకున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడూ ఒకటి మాత్రం మర్చిపోవద్దని ఒకటి చిమ్మరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మన భక్తిగా ఉన్నప్పుడు మన వెంటాడుతూ ఉంటారు ఆయన ఆల్వేస్ ది భగవాన్ ఇస్ విత్ ఇన్ మీ ఆర్ నాన్నగారు ఇస్ విత్ ఇన్ మీ. ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మీ నా లైఫ్లో ఎన్నో జరిగాయి అలాగా. వెన్ ఎవర్ ఐ గో టు ఆశ్రమ్ ఐ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్. ఇది బయటికి చెప్పుకోకూడదు బట్ ఐఎమ్ ఓన్లీ టెలింగ్ ఇట్ మీకు మన వాడు చెప్తాను. మొన్న చెట్లో ఒక మా దొడ్లో మా నా చిన్న గార్డెన్లో పూల చెట్టు ఉంటుంది దానికి ఎంత పూలు కోసి భగవంతుని అక్కడ పూలు పెడుతూ ఉంటాను రోజు పొద్దున్న నేను చేసేటువంటి కార్యక్రమం. ఒకరోజు పూసుకు ఒకరోజు ఇలా పూలు కోస్తున్నప్పుడు ఆ పూలతో పాటు గుత్తి కూడా బయటకు వచ్చేసింది ఒక పువ్వు బదు గుత్తి బయటకు వచ్చింది. ఇప్పుడు వెంటనే నాకు రమణ మహర్షి మాట వినిపిస్తుంది నా చెవుల్లో ఒక పువ్వు పెడితే చాలుదా ఎందుకు అన్ని పువ్వులు లాగేసావు నువ్వు చెట్లుంచి ఒక పువ్వు ఒక పువ్వు ఒక చిన్న పువ్వు పోస్తే చాలు కదా భగవంతుడు ఇది చెట్టుదంట ఆ గుత్తి గుత్తి అంతా అలా లాగేయాల అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ లోపల నుంచే వచ్చింది. నేనైతే ఐ వాజ్ ఆ రోజంతా పర్ప్లెక్స్ అయిపోయింది ఎక్కడి నుంచి వచ్చింది మాట అంటే ప్రతి మాట కూడా మనలోంచే వస్తుందండి మనం అంటే లోపల ఆత్మస్వరూపం దాంట్లోంచే తలపు వస్తుంది ఆ తలపే జగత్తు లోపల వస్తూ ఉంది కాబట్టి తలపు వస్తుంది ఆ తలుపు ఉంది కాబట్టి జగత్తు కనపడుతుంది జగత్తేమో తలపు వచ్చి తలపు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది రాత్రి ఎప్పుడు పగలేమో బయటకు వస్తుంది రాత్రి ఎప్పుడేమో లోపలికి వెళ్ళిపోతుంది. సో మన పగలప్పుడు కూడా రాత్రి ఎలాగైతే మనం దీర్ఘ నిద్రలో సుషుప్తిలో ఉన్నామో అలాగే పగలప్పుడు కూడా మన సుషుప్తిలోనే ఉండాలి అంటే ఆలోచనలు వీలైనంత వరకు కట్టుబాట్లు చేస్తూ మనని ఆలోచనని ఒక పరంపరని అంటే ఆలోచన ప్రాఫుణ్యాన్ని మెలమెలగా తగ్గించుకుంటూ వస్తే ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోతాయో ఉన్న వస్తువు తానంతటే మనకి బయట కనపడుతుంది. కనుక భక్తులందరికీ కూడా నాన్నగారు మన కాదు లేరు శరీరంలో లేరు అన్న భావం అక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉంటారు అలాగే రమణ మహర్షులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడు ఉంటారు. ఇది మనం ఎప్పుడు గుర్తించుకోవాలని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నాన్నగారు, సత్సంగం వారికి, ముఖ్యంగా డాక్టర్ అరుణ ఎవరు డాక్టర్ ఉషా గారికి, తర్వాత నాన్నగారి భక్తులందరికీ నా యొక్క కృతజ్ఞతతో కూడిన వందనాలు. ఏదో మాట్లాడమన్నారు, నాకు తోచిందే మాట్లాడాను. అవి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఉపయోగపడతాయి చూసుకుని మీరు ఉపయోగపడి మీరు తీసుకోండి, వాడుకోవచ్చు. అవసరం లేదనుకున్న వాటి మీరు వదిలేసుకోవచ్చు. యూ కెన్ డిలీట్ ఇట్ ఫ్రమ్ యువర్ మెమరీ అండ్ వాట్ ఎవర్ యూ కెన్ గెట్ ఇట్ యూ కెన్ సేవ్ ఇట్ ఇన్ యువర్ మెమరీ. ఈ ఆపర్చునిటీని చాలాసార్లు ధన్యవాదములు, నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణ.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఐ మీన్ ఇట్ వాజ్ నైస్. అంటే చాలా విషయాలు మాకు తెలియని కూడా చెప్పారు. అంటే ఈ పుస్తకాలు అనువాదం చేశారన్న సంగతి మాకు తెలియదు అన్నమాట.
మీ బొమ్మ కనపట్లేదు నాకు.
పర్వాలేదు, అంటే నాకు ఇక్కడ కరెంట్ పోయిందండి.
సో చెప్పండి.